ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವಿಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಾಮುದೀರಯೇತ್ ನಶ ಪ್ರಾಯೇಶ ಭದ್ರೇಶು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯ ಭಗವತಿ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತಿರ್ಭವತಿ ನೈಶಿಕೀ ಓಂಜ್ಞಾಜ್ವಿರಂದಸ್ಯ ಜನಾಂಜನಶಲಾಕಯ ಚಕ್ಷುರುನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ ಶ್ರೀಚೈತನ್ಯಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪ ಪದಾಮೈಹಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ ವಂದೇಹಂ ಶ್ರೀಗುರೋ ಶ್ರೀಯುತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರುನ್ ವೈಷ್ಣವಾಂಶ ಶ್ರೀರೂಪಂ ಸಾಗ್ರಜಾತಂ ಸಹಗಣರಘುನಾಥಾನ್ವಿತಂ ತಂ ಸಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಹರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಗಣಾಲಲಿತಾ ಶ್ರೀವಿಶಾಖಾನ್ವಿತಾಂಶ್ಚ ನಮಃಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮದೇ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮೀನಿತಿ ನಾಮಿನೇ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೇ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶತಾರಿಣೇ ನಮಃಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿ ಸಿದ್ಧಾಂತ ಸರಸ್ವತೀ ನಿತಿ ನಾಮಿನೆ ಶ್ರೀವಾರ್ಷಭಾನವೇ ದೇವಿ ದಯಿತಾಯ ಕೃಪಾಬ್ಧಯೇ ಕೃಷ್ಣ ಸಂಬಂಧ ವಿಜ್ಞಾನ ದಾಯಿನೇ ಪ್ರಭವೇ ನಮಃ ಮಾಧುರ್ಯೋಜ್ಜಲ ಪ್ರೇಮಾಢ್ಯ ಶ್ರೀರೂಪಾನುಗಾ ಭಕ್ತಿದ ಶ್ರೀಗೌರ ಕರುಣಾಶಕ್ತಿ ವಿಗ್ರಹಾಯ ನಮೋಸ್ತುತೆ ನಮಸ್ತೆ ಗೌರವಾಣಿ ಶ್ರೀಮೂರ್ತಯೇ ದೀನತಾರಿಣೇ ರೂಪಾನುಗಾ ವಿರುದ್ಧಾಪ ಸಿದ್ಧಾಂತದ್ವಾಂತಹಾರಿಣೇ ನಮೋ ಗೌರಕಿಶೋರಾಯ ಸಾಕ್ಷಾದ್ವೈರಾಗ್ಯಮೂರ್ತಯೇ ವಿಪ್ರಲಂಬಾರ ಸಾಂಬೋಧೇ ಪಾದಾಂಬುಜಾಯ ತೇ ನಮಃ ನಮೋ ಭಕ್ತಿ ವಿನೋದಾಯ ಸಚ್ಚಿದಾನಂದನಾಮಿನೇ ಗೌರಶಕ್ತಿ ಸ್ವರೂಪಾಯ ರೂಪಾನುಗಾವರಾಯ ತೇ ಗೌರಾವಿರ್ಭಾವ ಭೂಮೇಸ್ತ್ವಂ ನಿರ್ದಿಷ್ಟ ಸಜ್ಜನ ಪ್ರಿಯ ವೈಷ್ಣವ ಸಾರ್ವಭೌಮ ಶ್ರೀ ಜಗನ್ನಾಥಾಯ ತೇ ನಮಃ ವಾಂಚಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ ನಮೋ ಮಹಾವದನ್ಯಾಯ ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಪ್ರದಾಯತೆ ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ನಾಮ್ನೇ ಗೌರತ್ವಿಷೈ ನಮಃ ಪಂಚತತ್ವಾತ್ಮಕಂ ಕೃಷ್ಣಂ ಸ್ವರೂಪಕಂ ಭಕ್ತಾವತಾರಂ ಭಕ್ತಾಖ್ಯಂ ನಮಾಮಿ ಭಕ್ತಶಕ್ತಿಕಂ ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೌ ದೀನಬಂಧೌ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ ಜಯತಾಂ ಸುರತೋರ್ಭಂಗೋರ್ ಮಾಮಂದ ಮತೇರ್ಗತಿ ಮತ್ಸರ್ವಸ್ವಾಪದಾಂಬೋಜೌ ರಾಧಾಮದನ ಮೋಹನೋ ದಿವ್ಯದೃಂದಾರಣ್ಯಕಲ್ಪದುರ್ಮಾದ ಶ್ರೀಮದ್ರತ್ನಾಗಾರ ಸಿಂಹಾಸನಸ್ಥೌ ಶ್ರೀಮದ್ರಾಧಾಶೈಲ ಗೋವಿಂದದೇವೌ ಪೃಷ್ಟ್ರಾಲಿಭಿಃ ಸೇವ್ಯಮಾನೋ ಸ್ಮರಾಮಿ ಶ್ರೀಮಾನ್ ರಾಸರಸಾರಂಭಿ ವಂಶೀವಟತಟಸ್ಥಿತಃ ಕರ್ಷಂ ವೇಣೋ ಸ್ವನೇರ್ಗೋಪೀರ್ ಗೋಪಿನಾಥಃ ಶ್ರೀಯಸ್ತು ನಃ ತಪ್ತಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನೋ ಸುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ್ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ कृष्णा कृष्णा हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे। हरे कृष्णा చాలా వైశిష్టం కలిగిన మాసం ఇది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మనం ఈ కృష్ణ లీలల గురించి చెప్పుకుంటూ మన హృదయాల్లో ఉండే అనర్థ నివృత్తి గురించి కూడా చెప్పుకున్నాం. ఈ యొక్క 12వ తారీఖు దాకా ఈరోజు సాయంత్రం జరిగే క్లాసుల్లో 10వ స్కందంలో ఉండే అత్యద్భుతమైన లీలల గురించి మనం చెప్పుకుందాం. అసురుణ్ణి కృష్ణుడు ఎట్లా చంపాడు, ఆ అసురులు ఎక్కడో లేరు మన హృదయాల్లోనే ఉన్నారు, ఆ అసురుణ్ణి ఎట్లా చంపాలి అంటే ఆ కృష్ణుడి యొక్క ఈ లీలల్ని అసురుణ్ణి ఎట్లా వధించారు ఆ లీలల్ని శ్రవణం చేస్తూ ఆ కృష్ణుడి యొక్క శరణం వేడుకుంటూ ఆ కృష్ణుడే మన హృదయాల్లో ప్రకటించి ఆ మన హృదయంలో ఉండే అసురుణ్ణి చంపేస్తాడు. అందుకని ఈ లీలను చదువుకుంటున్నాం అంటే చెప్పుకుంటాం. నేనేదో 10వ స్కందంలో 1వ శ్లోకం నుంచి చెప్పుకుందామని అనుకుంటే మధ్యాహ్నం లక్ష్మీపతి ప్రభు చెప్పారు, దామోదర అష్టకం రోజు పాడతామండి, దానికి ఆ అర్థం చెప్పండి, దామోదర లీల గురించి చెప్పండి. రోజు ఎన్నెన్నో హౌస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, దానిలో మన వాళ్ళకి తెలియాలి అంటే ఓకే అన్న. కార్తీక మాసం కదా, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి కార్తీక మాసం అంటే చాలా ప్రియం. అదే మన ఇస్కాన్లో చేరిన తెలుగు వాళ్ళు ఉన్నారే వాళ్ళకి కార్తీక మాసం అంటే ఇక పెద్ద పండుగ. ఎందుకు, నార్త్ ఇండియాలో అంతా కార్తీక మాసం 30 రోజులు మాత్రమే, మనకి 45 రోజులు. ఇస్కాన్ క్యాలెండర్ ప్రకారం 30 రోజులు, తెలుగు వాళ్ళం కదా కార్తీక మాసం ఇంకా 15 రోజులు ఎక్కువ. ఎందుకు, మనం అమావాస్య అంత తెలుగు క్యాలెండరు, ఇస్కాన్ క్యాలెండర్ పూర్ణిమ అంత. పూర్ణిమ పౌర్ణిమతో నెల లాస్ట్ డే చివరి రోజు ఏంటి పూర్ణిమ, అది ఇస్కాన్ క్యాలెండర్ ప్రకారం. అదే తెలుగు క్యాలెండర్ ప్రకారం అమావాస్య. అంటే ఇప్పుడు ఒక చెప్పాలి అంటే కార్తీక మాసం ఇంకా మొదలు కాల ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఇస్కాన్ వాళ్ళం మొదలైపోయాం. మనం ఇస్కాన్ వాళ్ళం కూడా తెలుగు వాళ్ళం కూడా కదా, ఈ రెండింటినీ తీర్చుకొని మనం ఇంకా భాగ్యవంతులైపోయాం. కార్తీక మాసం మనకి 45 రోజులు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కార్తీక మాసం ఇక్కడ ఆంధ్రాలో దీపావళి తర్వాత మరునాడు నుంచి మొదలవుతుంది, అయినా మనం 15 రోజులు కార్తీక మాసం గడుపుకున్నాం. ఏదో కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అని చెప్పుకోవాలి. మొత్తం అంటే ఏమిటంటే భగవద్గీతలో భగవంతుడు అన్నాడు, మాసానాం మార్గశిరశ్చాస్మి అన్నాడు. అంటే ఏమిటి, అన్ని మాసాల్లోనూ మార్గశిర మాసం గొప్పది, అది నేనే అన్నాడు. అంటే ఏమిటంటే ఎట్లాగోతే అన్ని మాసాల్లోనూ మార్గశిర మాసం గొప్పదో అట్లాగే నేను గొప్పవాడిని అని చెప్పుకుంటూ విభూతి యోగంలో ఈ మాట చెప్పుకుంటున్నాడు. ఈ యొక్క మార్గశిర మాసానికి అధిష్టాన దేవుడు ఎవరు అంటే కృష్ణుడే. ఆ కృష్ణుడికి కార్తీక మార్గశిర మాసం శ్రేష్టమైన మాసం. ఎందుకు, ఈ అందరికీ ఈ మార్గశిర మాసం అంటే శ్రేష్టం అని తెలుసు, భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పాడు. అయినా మార్గశిర మాసం కంటే మార్గేయ మాసం అంట తమిళంలో, దానికంటే ఇది గొప్పది. ఏది, కార్తీక మాసం గొప్పది. ఎందుకు అంటే ఈ కార్తీక మాసానికి అధిష్టాన దేవి శ్రీమతి రాధారాణి. ఆ రాధ ఈ కార్తీక మాసానికి అధిష్టాన దేవి కాబట్టి ఆ కృష్ణుడు కూడా మెచ్చుకునే ఈ మాసాన్ని మనం చాలా వైభవంగా గడుపుకుంటాం. చాలా భక్తితో మనం ఈ కార్తీక మాసాన్ని కార్తీక వ్రతాన్ని మనం ఆచరిస్తాం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతానికి ఇంకొక పేరు ఏమిటంటే ఊర్జ వ్రత అన్నారు. రాధ యొక్క ఇంకొక మరొక పేరు ఏమిటంటే ఊర్జేశ్వరి. ఊర్జ అంటే శక్తి, భగవంతుని యొక్క శక్తి కాబట్టి రాధని ఊర్జేశ్వరి అన్నారు. అందుకని ఆ రాధ యొక్క అధిష్టాదిదేవి అయిన రాధ అధిష్టాదిదేవి ఏ నెలకి, ఈ మాసానికి, కార్తీక మాసానికి కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసిన వ్రతాన్ని పేరు ఊర్జ వ్రత అన్నారు. ఈ వ్రతం చేయటం వలన రాధా దామోదర్ల వారు ప్రసన్నిస్తారు. శ్రీ శ్రీ రాధా దామోదర్, రాధా దామోదర్. ఇది ఒక విచారించే ఒక మాట ఏమిటంటే, కృష్ణుడు ఈ దామ్బంధన్ లీల, ఈ లీలని యశోదాతో చేశాడు. నిజంగా చెప్పాలి అంటే మనం ఏం చేయాలి, యశోదా దామోదర్ అని చెప్పాలి. ఆయన చెప్పం, ఏమంటాం, రాధా దామోదర్ అంటాం. దీని గురించి మనం ఇంకా విస్తృతంగా చెప్పుకుందాం. అంటే ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, కృష్ణుడు ఇక్కడ యశోదాతో వాత్సల్య ప్రధానమైన ఇలాగైనా యశోదా దామోదర్ అంటాం తప్పు, అది రసాభాసం అయిపోతుంది. యశోదా మరియు దామోదర్ అని చెప్పచ్చు, కానీ యశోదా దామోదర్ అని చెప్పకూడదు. ఏం చెప్పాలంట, రాధా దామోదర్, శ్రీ శ్రీ రాధా దామోదర్, శ్రీ శ్రీ యశోదా దామోదర్ అని చెప్పకూడదు, అది రసాభాస అయిపోతుంది. భక్తిరసామృత సింధిలో శివాధ్యాయంలో రసాభాసాన్ని గురించి చెప్పారు. కృష్ణుడు రాధారాణితో గోపికలతో రాసిస్తున్నప్పుడు యశోద వచ్చి కూర్చుందంట, చూస్తుందంట, ఇవి అట్లా అవన్నీ అది చెప్పకూడదు, ఇది రసాభాసం అయిపోతుంది. అట్లాగే ఈ లీల వాత్సల్య ప్రధానమైన లీల అయినా దానికి ముఖ్యంగా అధిష్టాత దేవి ఎవరు అంటే రాధా రాణి, అందుకని రాధా దామోదర్ అంటాం. అట్లాగే ఈ వ్రతాన్ని కూడా ఊర్జ వ్రతం అంటాం, యశోదా వ్రతం ఊర్జ, రాధ యొక్క వ్రతం కాబట్టి ఊర్జ వ్రతం. ఈ వ్రతాన్ని మనం ఎట్లా చెయ్యాలి అంటే దానికి చాలా సింపుల్, ఏమిటంటే రోజు దామోదరాష్టకం పాడటం, పొద్దున సాయంత్రం పాడాలి దామోదరాష్టకం. పాడి ఏం చేయాలి, మూడు చోట్లు మనం దీపాన్ని వెలిగించాలంట, మూడు చోట్లు. ఒకటి భగవంతుని ఫోటో విగ్రహం అక్కడ పెట్టాలి, రాధా దామోదర దగ్గర పెట్టాలి ఒక దీపం. ఇంకో దీపం ఎక్కడ వెలిగించాలి, తులసీదేవి దగ్గర ఇంకో దీపం వెలిగించాలంట. మూడో దీపం ఎక్కడ, దాని ఆకాశ దీపం అంటారు. అందరూ ఇప్పుడు పెద్ద ఊర్లో ఉన్నారు కదా, మా చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఉండేవాళ్ళు తెలుస్తుంది ఆకాశ దీపం ఉంటే తెలుసు. ఆ దొడిలో ఒక పెద్ద ఫ్లాగ్ హాయిస్టింగ్ లాగా పెద్ద బ్యాంబూ కట్టేవాళ్ళు, ఆ చిన్న దీపాన్ని వెలిగించి అది ఒక ఫ్లాగ్ హాయిస్టింగ్ లాగా ఎత్తుగా పైన వెలిగేది. ఇప్పుడు అదేమి కనిపించవు కానీ పల్లెటూరులో ఇదివరకు కనిపించేవి. ప్రతి ఒక్కళ్ళింట్లోనూ ఒక ఎత్తుగా ఆకాశంలో ఒక దీపం వెలిగేది, దాని ఆకాశ దీపం అంటారు. ఈ మూడు చోట్లు దీపాన్ని వెలిగించాలి, ఒకటి భగవంతుడి దగ్గర, ఇంకొకటి తులసీదేవి దగ్గర, మరొకటి ఆకాశ దీపం. ఈ మధ్య బాంబేలో ఢిల్లీలో పెద్ద పెద్ద సిటీస్లో అందరు ఆకాశంలో ఉంటారు కదా, నాళ్ళకి ఆ కిటికీ దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఆది అయిపోతుంది, ఆకాశ దీపం అయిపోతుంది. ఈ మూడు చోట్లు దీపాన్ని వెలిగించాలి. ఒకటి దామోదరాష్టకాన్ని రోజు పొద్దున సాయంత్రం పాడటం. ఎట్లా వాళ్ళు ఎందుకు పాడాలి, రాధాధామ యొక్క ప్రసన్నించడానికి, ఆ భగవంతుడి యొక్క కృష్ణుడి ప్రీతి కోసం పాడాలంట. ఆ రాధ యొక్క ప్రీతి కోసం మనం ఈ దామోదరాష్టకాన్ని పాడాలి, పొద్దున సాయంత్రం పాడి ఈ మూడు చోట్ల దీపాన్ని వెలిగించి. మూడో పని ఏం చేయాలంటే, మీరు సంవత్సరం అంతా ఎంత భక్తి చేస్తున్నారో ఏం చేస్తున్నారో దానికంటే కొంచెం ఎక్కువ ఇది చేయాలంటే, ఏదో ఒకటి చిన్నదైనా కొంచెం ఎక్స్ట్రా చేయండి. అంటే మీరు రోజు 16 మాలలు జపం చేసుకుంటున్నారు అనుకోండి, కార్తీక మాసం ఎంత చేయాలి, 17, 18, 20 చేసుకోండి, ఏదో మీకు ఇష్టం వచ్చినంత. అందుకని దీన్ని నియమ మాస అన్నారు. ఏ మాసం అంటే, మనం సంవత్సరం అంతా ఏ నియమాల్ని పాటిస్తున్నామో దానికంటే కొంచెం ఎక్కువగా మీకు నచ్చినంత మాత్రమే. ఏం ఎటువంటి స్టాండర్డ్ లేదు, అది చేయాలి ఇది చేయాలి ఏం లేదు. ఒక మాల లేకపోతే మీరు ప్రతిరోజు అరగంట భాగవతం చదువుకుంటున్నారు అనుకోండి, సంవత్సరం అంతా కార్తీక మాసంలో ఒక గంట సేపు చదువుకున్నాం, కొంచెం ఎక్కువ అంతే. అది ఆ ఎక్కువ చేసిన భక్తి ఉన్నదే, దానికి ఎంత విలువ అంటే, ఏదో రోజు మా నాన్నమ్మ పిండి వంటలు వండి పెడుతూ ఉంటుంది, పిండి వంటలు కాదు ఏదో వంట వండి పెడుతూ ఉంటుంది, పప్పు కూర నెయ్యి చారు సాంబారు అని రోజు పెడుతూ ఉంటుంది ఓ పచ్చడి రోజు. ఒకరోజు
ఏం చేసిందంటే ఒక చిన్న జిలేబీ ఒక పీస్ ఇచ్చింది. ఒక జిలేబీ, అది ఆ జిలేబీని తిని అందరూ సంతోషపడిపో, ఇవాళ జిలేబీ దొరికింది, ఇవాళ జిలేబీ దొరికిందని సంతోషపడిపోతాం. ఏమిటి అది? ఏదో నాలుగైదు పీసులు ఇవ్వాల ఒక పీస్ కోసమే. ఆ ఒక పీస్ వల్ల మనకి ఎంత ఆనందం, అదే కదా. ఆ ఒక ఎక్స్ట్రా దొరికిందే, రోజు మనం ఎన్నెన్నో తింటున్నాం, దానివల్లే మనం పెరిగాం, జీవించబోతున్నాం. ఆ జిలేబీ ఉన్నా లేకపోయినా ఎంత పెద్ద, దానిలో ఎటువంటిది ఏం లేదు, విశేషత ఏం లేదు. అయినా ఆ ఒక్క జిలేబీ ఎంత విశేషత అంటే మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేస్తుందంట. అట్లాగే ఈ కార్తీక మాసంలో మీరు అది ఒక ఎక్స్ట్రా, తెలుగులో ఎగస్ట్రా అంటారులే, ఎగస్ట్రా అంటారు. ఎక్కడి నుంచి వచ్చారు తెలుగు వాళ్ళు? ఇంగ్లీష్ అంటే అది ఒక చాలా గమ్మత్తుగా ఉంటుంది. అదనపు, అదనపు అంటే వారికి అర్థం కాదు, ఎగస్ట్రా అంటే అర్థం అవుతుంది. అదే ఇంగ్లాండ్ వాళ్ళు మన తెలుగు ఇంగ్లీష్ వింటే వాళ్ళకు పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. ఇది కొంచెం ఆ ఎక్కువ అదనపు చేసిన ఆ భక్తి ఉన్నదే, అది రాధాకృష్ణులకి రాధాదామనులకి చాలా ప్రీతి, చాలా ఇష్టం. అది చూసి చాలా ఆనందపడిపోతారు, సంతోషపడిపోతారు. అరే అయ్యి ఎక్స్ట్రా చేశాడే, అది కార్తీక మాసంలో అనుకుంటారు. అందుకని దీన్ని నియమ మాస అన్నారు. అంటే ఒక నియమాన్ని మనమే, మనం ఎవరు చెప్పకుండా ఇంకొకళ్ళకి చెప్పకుండా మనం పాటిస్తాం. ఏదో కాదు, కార్తీక మాసం కదా, నేను ప్రతిరోజు 64 మాల జపం చేస్తాను, నేను ప్రతిరోజు చేస్తున్నా, మీరు చేస్తున్నారా అడగకూడదు. స్వతగా మీరే స్వీకరించుకొని చేసుకోవాలి అంతే, ఇంకొకటి చెప్పకూడదు. ఇంకోటి చెప్పారని ఉండిపోతుంది దాని పుణ్యం పోతుంది. ఎవరు చెప్పకుండా మనమే పాటించిన ఒక ఎక్స్ట్రా నియమాన్ని పాటించాలి, ఎక్స్ట్రా కొంచెం ఏదో భక్తిని చేయాలి. అది ఎంతో చాలా సంతోషంగా స్వీకరిస్తారు రాధాకృష్ణు రాధాదామోదరుల వారు. అట్లా ఇది ఈ లీల ఎప్పుడు జరిగింది అంటే దీపావళి రోజు జరిగింది. మనం దీపావళి రోజు ఏం చేసుకుంటాం, టపాకాయలు కాల్చుకుంటాం, అది చేస్తాం, ఓహో చుట్టాలు వస్తుంటారు, బంధువులు వస్తుంటారు, వాళ్ళు వచ్చారు, ఇళ్ళు వచ్చారు, వాళ్ళకి ఆ మిఠాయిలు ఇస్తాం, అది చేస్తుంటాం. కాదు, దీపావళి రోజు మనం ఏమి చేయాలి అంటే ఆ రోజు కృష్ణుడు ఏ లీల చేశాడో ఆ లీలని మనం స్మరించుకోవాలి, కృష్ణ కథ వినాలి. అది దీపావళి అంటే మనం హృదయంలో దీపాలను వెలిగించాలండి. బయట ఏదో దీపాలు వెలిగిస్తే దీపావళి కాదు. మన దీపాలు దీపావళి అంటే దీపముల వరస అని అనుకున్నాం, కాదు. మన హృదయంలో దీపావళి వెలిగించాలి, దీపాన్ని వెలిగించాలి. ఏమిటా దీపం? కృష్ణ ప్రేమ దీపాన్ని, కృష్ణ ప్రదీపాన్ని, కృష్ణ ప్రేమ దీపాన్ని మనం వెలిగించాలి. ఎట్లా వెలిగించగలం? ఎప్పుడైతే మనం ఈ కృష్ణుడు చేసిన ఆ రోజు చేసిన ఆ లీలని చాలా భక్తితో శ్రద్ధతో మనం దాన్ని స్మరిస్తాము, అప్పుడు ఆ ప్రేమ ప్రదీపం మన హృదయంలో వెలుగుతుంది, ఆధ్యాత్మ దీపం వెలుగుతుందంట. ఈ భాగవతం ఏమిటి? ఆధ్యాత్మ దీపం. అందుకని సుత గోస్వామి వారు సుఖదేవి గోస్వామి గురించి చెప్తూ ఏమన్నారు, ఇది అన్నారు, ఎం ప్రవజంతమన వేదము వేద కృత్యం దైపాయనో విరహకాతరాజు హావ పుత్రేత తన్మయతయాతరోభినిత్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి యస్వానుభావ అఖిల శృతి సారమేకం ఆధ్యాత్మదీపం అతీర్షితాం తమోంధం అన్నారు. ఆధ్యాత్మదీపం, ఈ భాగవతం ఏమిటి? ఆధ్యాత్మదీపం. ఈ ఆధ్యాత్మదీపాన్ని మన హృదయంలో వెలుగుచ్చుకోవటం ఇది దీపావళి. అంటే ఆ రోజు ముఖ్యంగా దీపావళి రోజు ఏమి చేయాలంటే మనం ఈ ఆధ్యాత్మదీపాన్ని భాగవతాన్ని మన హృదయంలో వెలిగించుకోవాలి. టపాకాయలు కాల్చుకోవటం, అది కాలవటం, ఇది కాలవటం అంటే ఏమిటి? మన జీవితాన్ని కాల్చినంటే డబ్బులు కూడా కాల్చేస్తున్నాం, మన జీవితాలు కూడా కాల్చేస్తున్నాం అంతే. డబ్బులు కూడా నాశనం, జీవితం కూడా నాశనం, మన ఇంట్లో ఉండే వాళ్ళందరి జీవితాలు కూడా మనం నాశనం చేసుకుంటాం. ఎందుకు? అజ్ఞానం వల్ల. అందుకని దీపావళి రోజు కృష్ణుడు ఈ లీలను చేశాడు. చాలా అతి అద్భుతమైన లీల ఇది, దాంబంధన్ లీల అంటారు దీన్ని. ఈ అతి అద్భుతమైన లీల. ఆ కృష్ణుడు ఈ దీపావళి రోజు ఇది చేశాడు. ఎవరోతే దీపావళి రోజు కృష్ణుడికి ఈ లీలని స్మరించకుండా దీపావళిని ఎవరో గడుపుకుంటారో వాళ్ళకి దీపావళి లేదు, వాళ్ళకి దివాలా మాత్రమే. దీపావళి కాదు వాళ్ళు, దివాలా. జీవితంలో దివాలా కావాలి అంటే ఆ టపాకాయలు కాల్చుకోండి. నిజంగా దీపావళి మన హృదయంలో ఆధ్యాత్మ దీపాన్ని వెలిగించాలి, కృష్ణ ప్రేమ ప్రదీపాన్ని మనం వెలిగించాలి అంటే ఈ దామోదరాష్టకాన్ని జాగ్రత్తగా భక్తితో పాడాలి. దానిలో ఉండే ప్రతి ఒక్క శబ్దాన్ని ఆ అర్థాన్ని తెలుసుకుంటూ స్మరించుకుంటూ చేయాలి. అది దీపావళి. ఈ దీపావళి రోజు ఈ జరిగింది, ఈ లీల జరిగింది. ఇంకొక మరొక ప్రశ్న ఏమిటి, కృష్ణుడు ఈ లీలను ఎందుకు చేశాడు అన్నారు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఈ దాంబంధన లీలని కృష్ణుడు ఎందుకు చేశాడు అంటే దానికి రెండు కారణాలు. ఎన్నెన్నో లీలలు ఉన్నాయి, అన్ని లీలలు వెనక ఎన్నో కారణాలు ఉంటాయి, ఏవేవో రకరకాల కారణాలు ఉంటాయి. ఈ లీల వెనుక కారణాలు ఏమిటంటే రెండు కారణాలంట. ఒకటి బహిరంగ కారణం, ఇంకోటి అంతరంగిక కారణం. ఈ బహిరంగ కారణం ఏమిటంటే ఇది చాలా అద్భుతమైన కారణం. బహిరంగిక కారణం ఏమిటది, ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలనుకున్నాడు. ఏం చెప్పాలనుకున్నాడు, ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఈ ఒక మాటని ఆఖ్యాపం ఎంత అన్నారు. ఈ మాటను చెప్పాలంటే ఏమిటది, భక్తేర్జితత్వం. నేను కేవలం ప్రేమ భక్తి ద్వారానే జయింపబడగలను, లేకపోతే నన్ను ఎవరు జయించలేరు. ఎవరోతే ఎవరి హృదయంలో ప్రేమభక్తి ఉన్నదే వాళ్లే నన్ను జయించగలరు. ఈ మాటని అందరికీ చెప్పటానికి ఆఖ్యాపవంతం, దాన్ని ఏమంటారు వెళ్ళజెట్టడానికి అనుకోండి, వాడు కూడా ఇస్వాడు అనౌన్స్ టు ద ఎంటైర్ వరల్డ్ తెలుగులో చెబుతారు, నాకు శబ్దం రావట్లే దాన్ని. ఇదొక కారణం. ఇంకొక కారణం ఏమిటంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ రీజన్, ఎక్స్టర్నల్ రీజన్, బహిరంగ కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ప్రపంచంలో తెలియాలి. ఏం తెలియజెప్పాలంట, నేను భక్తుల ద్వారా, భక్తులే నన్ను జయించగలరు, నన్ను ఎవరూ జయించలేరు. ఎవరి హృదయంలో ఈ ప్రేమ భక్తి ఉందో వాళ్లే నన్ను జయించగలరు. ఆ మాట చెప్పటానికి ఇంకొకటి ఏమిటి, అది ఒక అంతరంగ కారణం. కృష్ణుడికి తాగాలనిపించిందంట, చాలా దాహం వేసిందంట. ఏమిటా దాహం, ప్రేమరసం ఏమిటో అది తెలుసుకోవాలనుకున్నాడు, దాన్ని ఆస్వాదించాలనుకున్నాడు. దానికోసం ఏం చేశాడు, విశుద్ధ వాత్సల్య ప్రేమరసాన్ని తాగాడు. అది త్రాగుతూ ఏం చేశాడు, యశోద కూడా త్రాగించాడు, విశుద్ధ వాత్సల్య ప్రేమరసాన్ని. ఇప్పుడు వాత్సల్య ప్రేమ ఐదు రసాలు ఉన్నాయి, శాంత దాస సాఖ్య వాత్సల్య మాధుర్య. ఈ ఐదు రసాల్లోనూ చాలా ఉత్కృష్టమైన రసం మాధుర్య రసం, అయినా ఈ వాత్సల్య రసం చాలా ఫేమస్ రసం, అందరి మనసును ఆకట్టుకునే రసం ఇది. ఇప్పుడు ఈ శృంగార రసం ఉన్నదే మాధుర్య రసం, అందరి మనసులను ఆకట్టుకునేది కాదది. కొంతమంది శంకిస్తారు, ఏమిటి కృష్ణుడు రాధా గోపిలతో నిత్యం చేసేవంటి రాసలే ఏమిటిది అని ఏదో మనసులో ఒక సందేహం వస్తుంది. ఇది చేశాడా, చేయవచ్చా భగవంతుడయ్యి అని ఒక సందేహం రావచ్చు. అయినా ఈ కృష్ణుడి యొక్క బాలలీలు ఎటువంటి ముద్దుగా ఉంటాయంటే, ప్రతి ఒక్కడు నాస్తికుడైనా అతని హృదయం కరిగిపోతుందంట. ఆ బాలలీలో ఉండే ఆ సౌకుమారి అటువంటిది, ఆ స్వాభావికత అటువంటిది. అందుకని ఈ విశుద్ధ వాత్సల్య ప్రేమ రసం, ఈ వాత్సల్య రసం ఉన్నది, అది చాలా ఉత్కృష్టమైన రసం. దానిలో కూడా రెండు రకాలు వాత్సల్య రసం కూడా. ఒకటి ఐశ్వర్య జ్ఞానయుక్త వాత్సల్య అన్నారు, ఇంకొకటి ఐశ్వర్య జ్ఞాన రహిత వాత్సల్య, లేకపోతే కేవల వాత్సల్య అన్నారు. ఇప్పుడు కృష్ణుడు ప్రకటించాడు, ఎక్కడ ప్రకటించాడు, మథురాలో వసుదేవుడు దేవకి ముందు ప్రకటించాడు. అక్కడ జన్మించలా, మథురాలో కృష్ణుడు జన్మించలా, మథుర కృష్ణుడి యొక్క జన్మస్థానం కాదు, ప్రకటించిన స్థానం. నిత్యం సన్నిహితో హరే, నిత్యంగా మథురాలో ఉంటాడు కృష్ణుడు. ఏం చేశాడు? ప్రకటించాడు మాత్రమే. జన్మ కృష్ణుడిది ఎక్కడ జరిగింది? గోకుల్లో జరిగింది. యశోదా గర్భం నుంచి ఒక చిన్న పిల్లవాడు ఎట్లా పుడతాడో ఒక తల్లి గర్భం నుంచి అట్లా పుట్టాడు కృష్ణుడు. అందుకని ఈ జన్మలీల ఎక్కడ జరిగింది అంటే గోకుల్లో జరిగింది. ప్రకటించడం కృష్ణుడు ఎక్కడ ప్రకటించాడు? మథురాలో ప్రకటించాడు. ప్రకటించినప్పుడు వసుదేవుడు దేవికి ముందు ఎట్లా ప్రకటించాడు? మొత్తం చతుర్భుజంలో ఉన్నాడు, శంఖ చక్ర గదా పద్మ ధరించాడు, పీతాంబర వస్త్రాలున్నాయి, కిరీటం సకిరీట కుండలం కుండలాలు అన్ని ధరించి ప్రకటించాడు. అంటే ప్రకటించగానే ఏం చేశారు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు? సాష్టాంగ దండవత్తు చేశారు. మీరు ఎప్పుడైనా చూశారా తల్లిదండ్రులు చిన్న పిల్లవాడికి, ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి దండం పెట్టడం చూశారా? చూడలేదు కదా. అంటే ఏమిటి? కృష్ణుడు ప్రకటించగానే దేవకీ యశోదా హృదయంలో ఆ కృష్ణుడి యొక్క ఐశ్వర్య జ్ఞానం కలిగింది. ఎక్కడవుతే ఐశ్వర్య జ్ఞానం ఉంటుందో ఆ ఐశ్వర్య జ్ఞానం ఏం చేస్తుందంటే హృదయంలో ఉండే వాత్సల్యాన్ని కప్పేస్తుంది. సంకుచిత అంటారు. అంటే ఏమిటి? దాన్ని చిన్నదిగా చేసేస్తుంది, సంకుచితమైపోతుంది. అది ఈ ఐశ్వర్య జ్ఞానం చేసే పని. అందుకని ఈ ఐశ్వర్య జ్ఞానం వాత్సల్య రసం ఆ రెండు ఒక చోట ఉండటం చాలా కష్టం. దానివల్ల ఏమైందంటే ఈ వాత్సల్య ప్రేమ తగ్గిపోయింది. ఎవరిలో? దేవకి వసుదేవులో హృదయంలో తగ్గిపోయింది. ఎందుకంటే ఐశ్వర్య జ్ఞానం ఉంది కాబట్టి. అదే కొంతసేపు తర్వాత మళ్ళీ వాత్సల్యం పెరిగింది. కానీ ఆయన వాళ్ళ భక్తి ఎటువంటిదంటే విశుద్ధ వాత్సల్య ప్రేమ సరస కాదు. వాత్సల్య రసం ఉన్నదా? విశుద్ధ వాత్సల్య కాదు, కేవల వాత్సల్య కాదు. ఈ విశుద్ధ వాత్సల్య ప్రేమ రసం ఎవరిలో ఉంది అంటే నంద యశోద ఆ వాత్సల్య రసంలో ఉండే ఆ గోపికల హృదయంలో మాత్రమే ఉన్నది. అందుకని కృష్ణుడు ఏం చేశాడు? ఆ యశోదాలో హృదయంలో ఉండే ఆ వాత్సల్య రసాన్ని త్రాగటానికి త్రాగాడు, త్రాగించాడు కూడా. ఈ రెండు కారణాలు, ఒకటి బహిరంగ కారణం, ఇంకొకటి అంతరంగ కారణం. ఈ రెండు కారణాలతో ఈ కృష్ణుడు ఈ యొక్క దామోదర లీలని ఆయన చక్కగా తీశాడు. ఈ లీల భాగవతంలో ఎంతో అతి అద్భుతంగా వర్ణింపబడింది. అయినా మనం ఈ భాగవతంలో ఉండే లీల, దామోదరాష్టకంలో ఎట్లా సత్యవ్రతముని ఎట్లా వర్ణించారు, ఆ రెండు లీలని మిక్స్ చేసుకుంటూ మనం చెప్పుకుందాం. ఎందుకంటే మనం రోజు దామోదరాష్టకం పాడతాం కదా పొద్దున సాయంత్రం. ఈ దామోదరాష్టకంలో ఉండే ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎటు పాడుతుండవు, ప్రతి సంవత్సరం పాడాల్సిందే ఇదే పొద్దున సాయంత్రం. ఇదేదో ఏ కార్తీక మాసంలోనే పాడాలి అని ఒక ఎటువంటి నియమం లేదు. భగవంతుని యొక్క ప్రతి ఒక్క లీల నిత్యలీల అయినందువలన మనం ప్రతిరోజు పాడుకోవచ్చు దీన్ని. ముఖ్యంగా ఈ మనలో ఎందుకు చేస్తాము అంటే ఈ యొక్క నెల పేరు దామోదర మాసం. ఎందుకంటే ఈ నెలలో భగవంతుడు దామోదర లీల చేశాడు కాబట్టి ఈ కార్తీక మాసాన్ని దామోదర మాసం కూడా అంటాం. ఎట్లా పోతే మన క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటాం, అది ఇంగ్లీష్ క్యాలెండర్. అది వైదిక క్యాలెండర్లో ఏమిటి పేర్లు మాసానికి? చైత్ర, వైశాఖ, అవన్నీ ఇట్లా పేర్లు వస్తుంటాయి. అట్లాగే వైష్ణవ క్యాలెండర్లో పేర్లు ఏమిటి మాసానికి పేర్లు? కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర. అంటే ఈ దామోదర మాసం ఏమిటి? వైష్ణవ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే ఇది ఆఖరి మాసం, లాస్ట్ మంత్. లాస్ట్ పేరు ఏమిటి? మనం తిలకం పెట్టుకుంటారు కదా రోజు, కేశవాయన నారాయణ మాధవన. అదే లాస్ట్ పేరు ఏమిటి? ఓం దామోదరాయన మహా. కొంతమంది అంటారు వాసుదేవ అంటే అది కాదు, ఏదో పేరు చెప్పుకోవడం వాసుదేవ అని చెప్పుకుంటా. అందుకని 12 తిలకాలు 13 కాదు. ఈ మధ్య 13 కూడా పెట్టిస్తున్నారు. మనం స్థితి శాస్త్రాలను కూడా చేంజ్ చేస్తూ ఉంటాం మనం. కాదు 12 మాత్రమే, ఏదో చీర పెట్టుకుని వాసుదేవ అని చెప్పుకుంటాం అంతేగాని ఈ 12వది ఏంటంటే దామోదర. ఈ దామోదర మాసంలో ఇది ఆఖరి మాసం వైష్ణవ. నెక్స్ట్ దామోదర మాసం తర్వాత ఇంకో మాసం ఏమిటి? కేశవ, తర్వాత నారాయణ, మాధవ. అట్లా ఈ మాసాలు తిరుగుతుంటాయి. ఒకటి ఇంగ్లీష్ క్యాలెండరు, ఇంకొకటి వైదిక క్యాలెండరు, మూడోది మన వైష్ణవ క్యాలెండరు. వైష్ణవ క్యాలెండర్ ఇప్పుడు జరిగే మాసం ఏమిటి? దామోదర మాసం. ఈ దామోదర మాసం పేరెందుకు వచ్చింది? ఈ కృష్ణుడు ఈ లీలని ఈ మాసంలో చేశాడు. ముఖ్యంగా ఈ మాసంలో ఎన్ని అద్భుతమైన ఉత్సవాలు వస్తాయో మీరు లెక్క పెట్టుకోవచ్చు. మొట్టమొదటి ఉత్సవం ఏమిటి? మొట్టమొదటి ఉత్సవం ఈ మాసంలో మొట్టమొదటి ఉత్సవం మనం చెప్పుకుందాం కదా, ఏమిటది? రాధాకుండ బహుళాష్టమి అన్నారు. బహుళాష్టమి ఒక విధంగా చెప్పుకోవాలి అంటే కార్తీక మాసం ఒక రోజు కింద శరత్ పూర్ణిమ, శరత్ పూర్ణిమ తర్వాత ఏం చెప్పుకున్నాం బహుళాష్టమి. బహుళాష్టమి తర్వాత ఇంకొక ఉత్సవం ఏమిటి? దీపావళి. దీపావళి దీపావళి మరునాడేమిటి? గోవర్ధన పూజ. దాని మరునాడేమిటి? దాని మరునాడు ప్రభుపాద్. దాని మరునాడు మొన్న నెక్స్ట్ డే ప్రభుపాద్. ఇప్పుడు దీపావళి 8వ తారీఖు, 9వ తారీఖు గోవర్ధన పూజ కదా. ఇక్కడ ఏదో ఈ క్యాలెండర్ ఉంటుందో తెలియదు. 7, 7, 8 ఆ ప్రభుపాల వారిది ఎప్పుడు? 11, అందుకని 3-4 రోజుల తర్వాత. అది దీని తర్వాత ఇంకొక అష్టమి వస్తుంది. ఏమిటది? గోపాష్టమి వస్తుంది. గోపాష్టమి దాని మధ్యలో ఈ గోవర్ధన పూజ. ఇప్పుడు చూడాలి అంటే కృష్ణుడు గోవర్ధన పూజ ప్రతిపద అంటే దీపావళి మరునాడు చేశాడు. దాని తర్వాత బాయి ద్వీజ్ అంటారు, యమున యమరాజు వాళ్ళ యొక్క అన్నా చెల్లెళ్ళ యొక్క పండుగ వస్తుంది. అది నార్త్ ఇండియాలో చాలా చేస్తారులే. అది చాలా వైభవంగా రూపొందుతారు. దాన్ని బాయి ద్వీజ్ అంటారు. దాన్ని అది 2వ రోజు దాని భోగి అంటారా? ఏమంటా అది మన కర్ణాటకలో అయితే దాన్ని బలి పాడ్యమి అంటారు. బలి మహారాజు ఆ రోజు వచ్చారు కర్ణాటకకి. ఓణం రోజు ఎక్కడ ఉంటారా బలి? కేరళ. ఆంధ్రాకి ఎప్పుడు వస్తారు బలి మహారాజు? సంక్రాంతి రోజు. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రోజు వస్తూ ఉంటాడు అట్లా. అదే పెద్ద కల్చర్ ఇది. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. దాన్ని బలి పాడ్యమి అన్నారు. అది మనం గోవర్ధన పూజగా నడుపుకుంటాం. దాని తర్వాత గోవర్ధన పూజ తర్వాత కృష్ణుడు 7 రోజులు ఎత్తాడు. 7 రోజులు ఎప్పుడు? తృతీయ 3వ రోజు నుంచి 7 రోజులు ఎప్పుడు దాకా? నవమి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి. నవమి దాకా గోవర్ధన్ ఎత్తారు కృష్ణుడు 7 డేస్. నవమి తర్వాత దశమి. దశమి రోజు ఏమైంది? ఏళ్ళు జరిగింది? నందమహారాజు వాళ్ళందరూ ఆ 4 అన్నదమ్ములు మిగతా వాళ్ళందరూ చెప్పుకుంటున్నాడు, కృష్ణుడు భగవంతుడా, ఏమిటా దేవత, దేవుడా ఒక దేవత, అర్థం కావట్లేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు కృష్ణుడు యొక్క గుణాలని స్మరిస్తున్నారు. ఎన్నెన్నో నిలు చేశారు. ఇది 11వ తారీఖు ఏమైంది? 11 అంటే 11వ తారీఖు కాదు, ఏకాదశి. ఏకాదశి రోజు ఆ ఇంద్రుడు వచ్చాడు, కృష్ణుడికి అభిషేకం చేశాడు, గోవిందాన్ని పేరు పెట్టాడు. అంటే మనకు ప్రతిరోజు కృష్ణుడు ఏం చేశాడు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు. ప్రతిరోజే కాదు, ఈ సమయంలో కృష్ణుడు ఏం చేస్తుంటాడు, ఈ సమయంలో కృష్ణుడు ఏం చేస్తాడు అని తెలుసుకొని నిత్యంగా స్మరించుకోవాలి. ఇది అష్టకాల లీలా స్మరణ అంటారు. దీన్ని కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు. కృష్ణుని నిత్యంగా స్మరించుకోవాలి. మనం ఏం పనులు చేసుకున్నా, ఏది సేవ ఉన్నా ఆ సేవతో పాటు కృష్ణుని స్మరించుకోవాలి. కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? అర్జునుడితో ఏమన్నాడు? మా మనుస్మర యుద్ధ చ అన్నాడు. యుద్ధం చెయ్యి వద్దంటలేదు, చేస్తూ ఏం చెయ్యి? నన్ను స్మరించు. కృష్ణుడు స్మరించడం ఏంటి? నామస్మరణ చేయటం, ఆయన లీలాస్మరణ చేయటం, ఆయన గుణాల గురించి స్మరించటం, అదే కదా. ఇక్కడ ఈ లీలలో కృష్ణుడి యొక్క అతి అద్భుతమైన గుణాన్ని ఆయన ఈ ప్రదర్శించాడు ఈ లీలలో. ఏమిటి అద్భుతమైన గుణం అంటే? భక్తేర్జితత్వం. నేను భక్తి ముందు నేను భక్తుడిగా భక్తుల ముందు నేను లొంగిపోతాను. ఆ భక్తి యొక్క శక్తి అంటే ఏమిటంటే ఆ భక్తి నన్ను కంట్రోల్ చేసేస్తుంది. ఇది నా ఒక గుణం. నాకెంతో ఆనందం కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఎందరినో నేను కంట్రోల్ చేస్తా. బ్రహ్మదేవుడిని కూడా కంట్రోల్ చేస్తా, శివుని కూడా కంట్రోల్ చేస్తా. అయినా నా కంట్రోల్ చేయటంలో అంత ఆనందం లేదు. భక్తులు నన్ను ఆ భక్తితో ఎట్లా కంట్రోల్ చేస్తారంటే ఆ కంట్రోల్ చేసినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది అని ఈ దామోదరాష్టకం ఈ లీలలు చెబుతున్నాడు. అప్పుడు ఈ దామోదరాష్టకంలో మొట్టమొదటి శ్లోకం గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ శ్లోక, ఈ ఫస్ట్ శ్లోకం సత్యవ్రతమని ఈ శ్లోకాన్ని పాడుతున్నారు. చాలా అతి అద్భుతమైన ఈ ప్రార్థనది. ఈ ప్రార్థనలో మొట్టమొదటి శ్లోకంలో ఈ లీలని స్మరిస్తూ అదేదో స్మరించాలి అని ప్రయత్నించి స్మరించాల సత్యవ్రతమని. ఆ హృదయంలో భగవంతుడు ఆ కృష్ణుడు ఈ లీలని ఎట్లా హృదయంలో సత్యవ్రతమని ఎట్లా ప్రకటించాడో ఆ లీలని అట్లా వర్ణించాడు సత్యవ్రతమని. అంటే ఏదో అనుకోని ఆర్టిఫిషియల్ గా అనుకోని చెప్పింది కాదు ఇది. ఎట్లాగోతే కృష్ణుడు వర్ణించాడో ఎట్లా చూపించాడో ఆ లీలని అట్లాగే వర్ణించాడు. భాగవతంలో కృష్ణుడు దామోదర లీల ఎట్లా చేశాడు, ఇక్కడ సత్యవ్రతమని ఎట్లా వర్ణించాడు, దొన్నిట్లో తేడా ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు ఏ లీల చేసినా అది రిపీట్ చేసినా ఒకే మాదిరిగా ఉండదు, దానిలో కూడా ఏదో తేడా ఉంటుంది, వెరైటీ ఉంటుంది. ఒకే లీలకు ఉన్నా కూడా దానిలో వెరైటీ ఉంటుంది. ఒకసారి చేశాడు ఈ లీల, ఒకసారి ఎవరింటికి వెళ్ళదు వెన్న దొంగిలిచ్చాడు, అదే ఇంకోసారి వెళ్ళినప్పుడు ఆ ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు అదే మాదిరిగా దొంగిలించాడు, ఇంకో మాదిరి చేస్తాడు. అట్లాగే భాగవతంలో ఒక విధానంగా ఏదో లీల వర్ణించబడింది అనుకోండి, అదే లీల ఇంకొక చోటు ఇంకొక పురాణంలోనో ఇంకొక భక్తుల హృదయంలో ఇంకో మాదిరిగా చూపిస్తాడు. ఇప్పుడు ఈ భాగవతంలో ఎట్లా వర్ణింపబడిందంటే ఒక చేతితోనే ఎడం చేతితో కృష్ణుడు ఆయన కళ్ళుని రుద్దుకుంటున్నాడు. అదే సత్యవ్రతమని అన్నాడు, కరాంబోజ యుగుమేన శాటంక నేత్రం అన్నారు. కరాంబోజ యుగుమేన మృజంతం యుగ్మం మృజంతం అన్నారు. రెండు చేతులతోనూ రెండు రెండు కళని ఏం చేస్తున్నాడు, ఏమంటారు దాన్ని, దులుపుకోవటం, నలుపుకుంటున్నాడు. ఓకే, ఇది ఈ కృష్ణుడు ఈ రెండు చేతులు ఇది ఇక్కడ సత్యవ్రతమున్నాడు అట్లా వర్ణించాడు. అదే కాకుండా ఒక చోటు ఏమైందంటే భాగవతంలో కృష్ణుడు ఆ వెన్నె పెట్టిన దాన్ని ఉంటారు మటక కుండలు ఎట్లా పగలగొట్టాడంటే రాయితో పగలగొట్టాడు అని రాస్తుంది. అదే మీరు నారాయణ్యం అనే గ్రంథం ఉంది భాగవతాన్ని, మలయాళంలో చాలా ప్రసిద్ధమైంది, మలయాళం రాసింది సంస్కృతం భాషలో రాసింది, నారాయణ భట్టాద్రి రాశారు. ఆయన ఏమన్నాడంటే కృష్ణుడు ఆ మథిని ఏమన్నా ఉన్నారు కవం, ఆ కవంతో కొట్టాడంట, రాయితో కొట్టిన కవంతో కొట్టాడంట. ఎందుకు అంటే అక్కడ రాయి దొరకల, రాయితో కొడితే నేను కొట్టగలనా, యశోదాకి డౌట్ వస్తుందేమో, నేనే కొట్టానని ఎటువంటి సందేహం రాకూడదు యశోదాకి, నేను చేశానని, అందుకని ఆ కవ్వంతోనే కొట్టాడు అని ఒక విచారం. అది ఒక్కో చోట ఒక్కొక్క లీల చేంజ్గా ఉంటుంది అంతే. అట్లాగే ఇక్కడ సత్యవ్రతమని భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ లీలను దర్శిస్తూ ఈ మొట్టమొదటి శ్లోకాన్ని రాస్తారు. ఎనిమిది శ్లోకాలు ఫస్ట్ శ్లోకం. ఈ యొక్క శ్లోకానికి వ్యాఖ్యాన్ని చెబుతున్నాను. ఇది సనాతన గోస్వామిపాదులు వారు ఆయన ఒక గ్రంథాన్ని రచించారు, దాని పేరు హరిభక్తి విలాస్ అని, మీరు వినుంటారు. ఈ హరిభక్తి విలాస్లో మనం ఈ చతుర్మాసని ఎట్లా పాటించాలి, కార్తీక వ్రతాన్ని ఎట్లా పాటించాలి, దాని చాలా వివరణ ఉన్నాయి. దానిలో ఈ దామోదరాష్టకంలో ఉండే 8 శ్లోకాలని రాస్తూ ఏం చేశారు, ఈ హరిభక్తి విలాస్ అనే గ్రంథాన్ని రాసిన తర్వాతే సనాతన గోస్వామి పాదులు వారు ఆయన రాసిన గ్రంథానికి వ్యాఖ్యానం చేశారు. ఆయన రాసిన గ్రంథమే, దానికి ఆయన స్వయంగా వ్యాఖ్యానం చేస్తూ ఈ 8 శ్లోకాల మీద వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ హరిభక్తి విలాస్ అనే గ్రంథం రాసింది సనాతన గోస్వామి, దాని మీద వ్యాఖ్యానం చేసినది కూడా సనాతన గోస్వామి. ఆ వ్యాఖ్యానం పేరేమిటంటే దిగ్దర్శిని టీకా అన్నారు. దిగ్దర్శిని టీకా, ఆ దిగ్దర్శిని టీకాలో ఎట్లా సనాతన గోస్వామి పాదులు వారు ఈ ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్పారు, వ్యాఖ్యానం చేశారు, దాని ఆధారంతో మనం చెప్పుకుంటున్నాం. ఇది మన మనసు నుంచి వచ్చింది కాదు. మొట్టమొదటిది ఏమిటంటే నమామి, నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రాజమానం యశోదబియులుగా ధవమానం పరామృష్టమత్యం తో కృత్తి గోప్య. మనకు తెలిసింది ఈ మాట, ఈ శ్లోకం ప్రతి ఒక్కరికి ప్రతిరోజు సంవత్సరం చదువుతారు కాబట్టి తెలిసింది, ప్రతి ఒక్క శబ్దాలు మీకు తెలిసింది కాబట్టి. నమామి మొట్టమొదటి ప్రథమం ఏంటి దీనిలో, నమామి. నమామి అంటే ఏమిటి, నమస్కరిస్తున్నాను. ఎందుకు ఎందుకు నమస్కరిస్తున్నారంటే, శత్రుని అంటారు నాకు చేత కాదు, మిమ్మల్ని ఎట్లా గుణగాథ చెయ్యాలి, మీ లీలని ఎట్లా వర్ణించాలో నాకు చేత కాదు, నాకు ఎటువంటి శక్తి లేదు, నేను చేయగలిసినది ఒకే ఒకటి, నేను ఏం చేయగలనంటే మిమ్మల్ని దండం పెట్టడం కంటే ఇంక ఏది చేయడానికి నాకు సామర్థ్యం లేదు అంటే, అటువంటి ఆ హృదయంలో అటువంటి దైన్యతో కృష్ణుడి యొక్క శరణం వేడుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఎటువంటి బలం లేదండి, మనం ఏమి చెయ్యలేము. అది చేశాను ఇది చేశాను అనుకుంటాం కానీ రేపు పొద్దునే పారాలిసిస్ వచ్చింది అనుకోండి, ఏమైంది, ఏమి చేయలేము. మనం ఏది చేస్తున్నామో చేశామో ఆ భగవంతుడు మన చేత చేయించాడు కాబట్టి చేశాం, మనం చేయలా ఆయన చేయించాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. భగవంతుడు కృష్ణుడు మన చేత చేయించాడు కాబట్టి మనం చేస్తున్నాం చేశాం, లేకపోతే మనం ఏం చేయలేము. ఒక పని మాత్రమే చేయగలం, ఏమిటి, సరెండర్. అదే మనం చేయగలిగింది, ఇంకేది చేయలేము. ఏది చేసినా ఆయన చేపిస్తాడు, కానీ ఒక పని ఆయన చేపించాడు, ఏమిటది, సరెండర్ ఆయన చేపించాడు. ఆ కృష్ణుడు యొక్క ఆ శరణాన్ని చేసే ఒక చేయడానికి మనకు అర్హత ఉన్నది అంతే, మనం చేయగలిగింది ఏమిటి, ఇది ఒక మాత్రమే, అందుకని నమామి అన్నాడు. ఇంకొకటి ఏమి చేయొచ్చంటే కోరిక, చేయటం కాదు కోరిక, కోరికలు ఉండవచ్చు. ఈ నమామి అనే పదంతో మంగళాచరణం చేస్తున్నాడు. ఈ మొత్తం 8 శ్లోకాలకి ఈ నమామి అనే పదం మంగళాచరణం. ఎందుకంటే ఏ ప్రవచనం చేసినా ఏకారం చేసినా మనం మొత్తం మంగళాచరణం చేయాలి కదా. ఈ మంగళాచరణ ఈ 8 శ్లోకాలకి మంగళాచరణ పదం ఏమిటంటే నమామి. మీరు నమస్కరిస్తే చాలు, మంగళాచరణ అయిపోయినట్టే. మంగళాచరణలో 3 విధాలు ఉంటాయి, 3 విధాలు ఉన్నాయి మంగళాచరణలో. ఒకటి ఏమిటి, నమస్కృత్య, నమస్కారం చేయటం. ఇంకొకటి ఆశీర్వాదం. 3 వస్తు నిర్దేశ, అంటే ఈ దేని గురించి పోతే వర్ణించాలనుకుంటున్నానో, దేని గురించి చెప్పాలనుకుంటున్నానో, ఆ విషయం గురించి చెప్పటం. ఈ 3 ఉంటాయి మంగళాచరణలో. అయినా దానిలోది ముఖ్యమైనది ఏమిటంటే నమస్కారం, శరణాగతి. ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క శరణాన్ని వేడుకుంటామో ఆ సమయంలో మనకి అర్హత, ఒక యోగ్యత, కృష్ణుణ్ణి వర్ణించటానికి ఒక యోగ్యత కలుగుతుంది. మనం భక్తి చేస్తున్నాం, ఆ భక్తి చేయటానికి యోగ్యత ఏమిటి, శరణాగతి. శరణాగతి లేనిదే భక్తి భక్తి కాదు, భక్తి అంగాలు పాటించినా అది భక్తి కాదు. శరణాగతి లేనిదే జపం చేసినా ఆ జపం భక్తి కాదు. శరణాగతి లేనిదే మనం కీర్తనం చేసినా ఆ కీర్తనం భక్తి కాదు. అందుకని ఈ నవధా భక్తి, ఆ శ్లోకం ప్రాయ అందరికీ తెలుసుంటుంది, తెలియని వాళ్ళంటూ ఉండరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అంటాం. ఇది నవధా భక్తి. 9 రకాల భక్తి ప్రహ్లాదుడు చెప్పాడు, హిరణ్యకశిపుడు చెప్పాడు, ఇంకెవరు దొరకలు ఆయన చెప్పడానికి, ఆయనకి చెప్పాడు. అయినా ఈ నవధాభక్తి అంటే ఈ 9 మాటలు చేసిన 9 కార్యాలు చేయటం మాత్రంతో భక్తి కాదంట. ఈ భక్తి యొక్క అంగాలు మాత్రమే అవి. భక్తి అంటే ఏమిటి, ఈ భక్తి అంగాలు భక్తి ఎప్పుడవుతాయి అంటే, ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చే నవలక్షణ క్రియతే భగవత్యద్దా తద్మన్యే అధితముత్తమం అన్నారు. అంటే ఏమిటి, ఈ 9 భక్తి యొక్క అంగాలని ఎట్లా చేయాలంట, ఇది పుంసార్పిత, భగవంతుడికి అర్పణం చేస్తూ. ఇంకోటి క్రియతే భగవత్యద్య, భగవంతుని కోసం చేయాలంట. జపం ఎందుకు చేయాలి, ఆ కృష్ణుడి కోసం చేయాలి, మన కోసం కాదు. భగవంతుని యొక్క కథ శ్రవణం ఎందుకు చేయాలి? కృష్ణుడి కోసం చేయాలి. దానివల్ల కృష్ణుడు సంతోషపడతాడు, కృష్ణుడి ప్రీతి కోసం చేయాలంట. ఏ కార్యమైనా మనం కృష్ణుడి ప్రీతి కోసం చేసినప్పుడు ఆ కార్యం భక్తి అవుతుంది. కృష్ణుడి ప్రీతి కోసం ఆ ఉద్దేశంతో చేయకపోతే అది ఆ కార్యం భక్తి కాదు. దానివల్ల సుకృతి కలుగుతుంది, ఏదో మంచి జరుగుతుందిలే. ఆయన అది భక్తి అని కావాలంటే మొట్టమొదటి సరెండర్ ఉండాలి. అందుకని నమామి. ఇప్పుడు చూడండి, మనం ప్రార్థనల్లో ప్రణామ మంత్రాలు, ప్రభుపాల వారు ప్రణామ మంత్రం మనం ఉచ్చారణ చేస్తాం. దానిలో ఎట్లా ఉంటుంది ప్రభుపాల ప్రణామం అంటే ఎట్లా ఉంది? నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామే. ఇది కదా ప్రభుపాల ప్రణామ మంత్రం. ఇప్పుడు చూడండి, చాలా గమ్మత్ ఇక్కడ. వేదాల్లో ఎన్నెన్నో మంత్రాలు ఉన్నాయి, మనం ఎన్నో మంత్రాలు మనం నేర్చుకున్నాం, చదువుకున్నాం, చూసాం, విన్నాం కూడా. అన్ని మంత్రాలు దేంతో మొదలవుతాయి? ఓం. ఇక్కడేం చెప్తాం మనం? ఇదేమిటి గమ్మత్ ఏమిటి? ఓం నమః ఎందుకు లేదు? నమః ఓం ఎందుకు? ఎందుకంటే ఆ ఓం అనే పలికే అర్హత యోగ్యత మనకు లేదు. ఎప్పుడొస్తుందంట? శరణాగతి వస్తుంది. నమః నమః అనగానే అన్ని రకాల యోగ్యత మీకు వచ్చేస్తుంది, భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు. అందుకని నమామి అన్నారు. నాకు ఎటువంటి యోగ్యత లేదు, అర్హత లేదు, మీ యొక్క అద్భుతమైన దివ్యమైన ఆ లీలల్ని పాడాలి అనుకుంటున్నాను, కానీ కోరిక ఉన్నది, కానీ నా అటువంటి చేయటానికి నాకు ఎటువంటి యోగ్యత లేదు, అందుకని నేను మీ శరణ వేడుకుంటున్నాను అని చెప్పుకుంటూ, ఎవరికి ఈ శరణం వేడుకుంటున్నాను అంటే ఈశ్వరం. రెండో పదం ఏమిటి? ఈశ్వరం. ఈశ్వరం అంటే ఎవరు? ఈశ్వరు. ఈశ్వరుడు ఎవరు? కృష్ణుడు. ఈశ్వర అంటే కంట్రోలర్. కంట్రోలర్ అని తెలుగులో ఏమంటాం? నియంత, నియంత్రణ చేసేవాడు. వన్ హూ కంట్రోల్స్, నియామకుడు. కంట్రోల్ అంటే ఎవడు? నియామకుడు అంటే కంట్రోల్. ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో మనం చూసాం కంట్రోల్ ఎట్లా చేస్తాం. ఎవరినైనా కంట్రోల్ చేయాలి అంటే మనకి ఏముండాలి? పవర్ ఉండాలి. పవర్ లేకుండా కంట్రోల్ చేయగలమా? చేయలేము. పవర్ ఉండాలి. అదే కృష్ణుడు ఈ ప్రపంచాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాడు? ఒక పవర్తో కంట్రోల్ చేస్తాడు. అదే కదా, ఒక పవర్తోనే ఈ ప్రపంచాన్నంతా కంట్రోల్ చేస్తాడు కృష్ణుడు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. ఈ ప్రపంచాన్ని కృష్ణుడు ఆయన పవర్తో, ఆయన శక్తులతో ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేస్తాడు. దాంతోపాటు అదే శక్తితో ఆయన ఈ ప్రపంచాన్ని పాలిస్తాడు, అదే శక్తితో ఈ ప్రపంచాన్ని సంహరిస్తాడు కూడా. కృష్ణుడు ఈ ప్రపంచంలో ఎట్లా డీలింగ్ చేస్తాడు? ఈ ప్రపంచం త్రిగుణాత్మకమైనది. ఈ త్రిగుణాత్మక ప్రపంచానికి త్రిగుణాతీతుడు కదా కృష్ణుడు. అయితే ఈ ప్రపంచంతో ఆయనకి ఎటువంటి సంబంధం ఉన్నది? దేంతో సంబంధం ఉంది? సంబంధం కనుక డైరెక్ట్ గా ఉంటే కృష్ణుడు ఈ త్రిగుణాత్మక గుణాలతో ఆయన సంబంధం ఉన్నట్టు. అందుకని కృష్ణుడు ఏం చేస్తాడు? ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేస్తాడు ఈ ప్రపంచాన్ని. ఎట్లా చేస్తాడు అంటే అతని శక్తులతో చేస్తాడు. అందుకని ఈశ్వర, ఈశ్వర అనే శబ్దానికి మొట్టమొదటి అర్థం ఏమిటి అంటే సర్వశక్తిమాన్. మూడు అర్థాలు ఉన్నాయి ఈశ్వర శబ్దానికి. మొట్టమొదటి అర్థం ఏమిటి? సర్వశక్తిమాన్. అందే సత్యవర్త విని ప్రార్థన చేస్తున్నాడు, నేను మీకు మీ శరణ వేడుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఒక తీవ్రమైన కోరిక ఉన్నది. ఏమిటా కోరిక? మిమ్మల్ని స్తుతించాలి అనే ఆ కోరిక ఉన్నది. మిమ్మల్ని స్తుతి చెయ్యాలి, మీ లీలల్ని పాడాలి అనే కోరిక ఉన్నది. ఆ కోరికకి నాకు శక్తి కావాలి. మీ దగ్గర ఎన్నెన్నో శక్తులున్నాయి, అనంత శక్తులున్నాయి. ఆ అనంత శక్తుల్లో మిమ్మల్నే గుణగాత చేసే ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ద్వారా నా హృదయంలో ఆ శక్తిని నా హృదయంలో ఆవేశించండి అంటే నాకు ఆ శక్తిని నాకు ఇవ్వండి అని ప్రార్థన. నమామి ఈశ్వరం. ఈ నమామి ఈశ్వరం, ఈ రెండు పదాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ దాన్ని స్మరిస్తూ మనం గనక ఈ దామోదరాష్ట్రం కనుక పాడితే ఈ స్మరిస్తూ నమామి ఈశ్వరం అనే ఈ రెండు పదాలు అర్థాల గురించి స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే అందరూ అయిపోతుంది. ఆ నమామి ఈశ్వరం ఆ 8 శ్లోకాలు పాడేసి ఉంటారు, దీపదానం అయిపోయి ఉంటుంది, మనకి దీపం కూడా ఉండదు. అంటే చెప్పే మాట ఏమిటంటే, చెప్పే అర్థం ఏమిటంటే, ఒక్కొక్క పదంలోనూ అంత లోతుగా ఉండే ఎన్నెన్నో అర్థాలున్నాయి. నాకు ఎటువంటి శక్తి లేదు, ఏ భగవంతుడా, నాకు కోరిక మాత్రమే ఉన్నది, ఆ కోరికని నెరవేర్చు. ఎట్లా నెరవేర్చగలవు అంటే, నీలో ఎన్నెన్నో అనంత శక్తులున్నాయి కదా, ఆ శక్తుల్లో ఒక శక్తి ఉన్నది నీకు గుర్తు చేస్తున్నాను. ఏమిటా శక్తి? నిన్ను నీ గుణాల్ని పాడే శక్తి మీ దగ్గర ఉన్నది, మా దగ్గర లేదు. ఎట్లా తెలిసింది? ఆ కృష్ణుడు ఒక రూపం, ఒక శక్తి ఆవేశ అవతారం ఉన్నది, సాక్షాత్ శక్తి ఆవేశ అవతారం అన్నాడు. ఏమిటది? అనంత అనంతుడున్నాడే. మీరు ఏ పాము మీద అయితే పడుకున్నారే, ఆ అనంతుడు అనంత నాలుకలతో అనంత కాలం నుంచి మీ అనంత గుణాల్ని గుణగాథ చేస్తూ చేస్తూ ఒక గుణాన్ని కూడా ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేకపోతున్నాడు, పూర్తి చేయలేకపోతున్నాడు. ఆ అనంతుడిలో మీరు ఆవేశించిన ఒక శక్తి ఉన్నదే, ఆ శక్తిలో కొంచెం మాత్రం శక్తి నాకు ఇవ్వండి అని ప్రార్థన. అందుకని ఈశ్వర అనే శబ్దానికి మొట్టమొదటి అర్థం ఏమిటి? సర్వశక్తిమాన్. రెండో అర్థం ఏమిటి? ఇంకా ఇవ్వలేదు, నేను ప్రార్థించినా కూడా నాకు ఇవ్వలేదే. మీరు ఈ ప్రపంచంలో జగదైకనాథ మీరు అనుకోవచ్చు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకో శక్తి అని. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను? ఎంతోమంది దేవతలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎందుకు పనికిరాదు. ఎందుకు? వాళ్ళు నాకు ఎటువంటిది ఈ శక్తి ఇవ్వలేరు, ఎటువంటి శక్తి నాకు ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు, అటువంటి వాళ్లకు కూడా నువ్వే నాథుడివి. జగదైకనాథ, ఈశ్వర అనే పదానికి రెండో అర్థం ఏమిటి? జగదైకనాథ, ఈ జగత్తులో మీరే నాథుడివి, అందరూ మీ దగ్గర రావాల్సిందే. ఏదో నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి, అదివాణ్ణి, అటువంటి వాణ్ణి ఎంత చెప్పినా వాళ్ళు లాస్ట్గా చివరికి మీ దగ్గరికి రావాల్సిందే. అందుకని నేను డైరెక్ట్గా వచ్చేశాను, ఎటువంటి అహంకారం లేకుండా నాకు తెలుసు మీరే నాథుడివి అని తెలుసుకుని వచ్చాను. అయినా మీరు నా మీద కృప చేయట్లేదే. నేను ఎవరినో కాదు, ఇంకొకళ్ళు లాంటి వాడిని కాదు, ఏదో మీకోసం నా కోరికలు నెరవేర్చడానికి నేను మీ దగ్గర రాలేదు. నాకు అది కావాలి, ఇది కావాలి రాలేదు. నువ్వు మీది ఎవరో కాదు, నిజ ప్రభు. ఈశ్వర శబ్దానికి మూడో అర్థం ఏంటంటే నిజ ప్రభు అన్నారు. నిజ అంటే ఏమిటి? నీకు ఒక క్లోజ్గా ఉండే భక్తుడు నేను, నిజ భక్తుణ్ణి. వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ అబద్ధులు, అబద్ధం చేసేవాళ్ళు. ఏంటి అబద్ధం అంటే? ఏమిటి? అసత్యాన్ని స్వీకరించి అసత్యంలో జీవించేవాళ్ళు. నేను అటువంటి వాణ్ణి కాదు, నాకు తెలుసు. ఏం తెలుసు? మీతో ఉండే నా సంబంధం తెలుసు అని తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాము. ఏదో భౌతిక ఐహిక వస్తువుల కోసం ప్రార్థించడానికి రాలేదు. మీరు నిజ ప్రభు కాబట్టి నీ దగ్గరకు వచ్చాను. మీరు భక్తుల్ని చూసుకోబోతే ఇంకెవరు చూసుకోగలరు నన్ను? నేను ఈ భక్తుడిని కాబట్టి మీ దగ్గరకు వచ్చాను. అందుకని ఈ మూడు మాటలు, ఈశ్వర పదంలో ఈ మూడు అర్థాలు చెబుతున్నాడు. ఎవరు? సనాతన గోస్వామి ఎవరు చెబుతున్నారు? ఒకటి సర్వశక్తిమాన్, రెండోది జగదైకనాథ, మూడోది నిజ ప్రభు. భక్తులకి మీరే ప్రభు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళమన్నా నేను వెళ్ళను, మీ దగ్గరే ఉంటాను. మీరు ఈ శక్తిని ఇచ్చేదాకా మీ దగ్గరే ఉంటాను. ఆ భావనంతో నమామి ఈశ్వరం ఈ రెండు పదాల అర్థాలు మనం చెప్పుకున్నాం. తర్వాత ఈశ్వరుడు ఎటువంటి వాడినైనా నిరాకారుడా, ఏదో ఒక లైట్ లాంటి వాడా? కాదు కాదు, ఎటువంటి వాడు చెబుతాను రండి అన్నాడు సత్యవ్రత. ఏమన్నారు? సచ్చితానంద రూపం. ఆ ఈశ్వరుడు ఏ భగవంతుడా, మీరు ఎట్లా ఉన్నారంటే ఒక అద్భుతమైన రూపంతో ఉన్నారంటే. ఏమిటా రూపం? రూపం యొక్క తత్వ విశేషత ఏమిటి? సత్ చిత్ ఆనంద, సత్ చిత్ ఆనంద. ఈ మూడు స్వరూపాలతో కలిగినది మీ స్వరూపం. అంటే మన శరీరం ఎటువంటిది? అసత్ అచిత్ నిరానందమైనది శరీరం మనది. అసత్ ఇప్పుడు ఉంది, రేపు ఉంటుందో లేదు మాకు తెలియదు. అసత్ అచిత్, ఏదో శవం ఉంది అనుకోండి, దానిలో నోట్లో రసగుల్లా పెట్టారనుకోండి, ఏమన్నా అనిపిస్తుందా? హే అచిత్ చిత్ ఏం లేదు, అచిత్ నిరానందం, ఆనందం అంటూ లేదు ఈ శరీరకి, ఆనందం ఏం లేదు. అటువంటి శరీరం మీది సత్ చిత్ ఆనందమైన స్వరూపం, అతి అద్భుతమైన స్వరూపం మీది. ఆ స్వరూపం ఎంత అద్భుతం అంటే దాని యొక్క సౌందర్యాన్ని చెప్పడానికి మా దగ్గర శబ్దాలు లేవు, నో వర్డ్స్. అయినా ఆ మీ సౌందర్యం ఏమిటో దాని గురించి మనం చెప్పుకోలేము, అది ఏమిటో దాని గురించి చెప్పుకోలేము, కానీ ఒక ఐడియా ఇవ్వచ్చు అంతే. దాని అందాజు అంటారు, దానికి ఏమంటారు, దానికి ఒక ఐడియా, ఒక ఊహ, ఒక కల్పన. భగవంతుడి యొక్క సౌందర్యం ఏమిటో దాని గురించి ఒక కాల్పనికంగా మనం ఊహించుకోవచ్చు. ఆ ఊహకి ఏదో ఒక మాట చెబుతానన్నాడు. ఏంటది? లసత్ కుండలం. మీ సౌందర్యం వదిలేండి, ఆ మీ యొక్క కుండలాలు మీరు ధరించారే, దాని విశేషత మనం చెప్పుకుందాం. ఏమిటి ఆ కుండల యొక్క విశేషత? లసత్ అన్నారు. లసత్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్, విశేషత. ఆ కుండలాల యొక్క ఉండే వైశిష్టం ఏమిటంటే లసత్ అన్నారు. ఈ లసత్కి నాలుగు అర్థాలు ఉన్నాయండి. మొదటి అర్థం ఏమిటి? లసత్ అంటే చాలా, ఈ కుండలాలు కృష్ణుడు ధరించాడే అది మకరాకృత కుండలాలు. ఎట్లా ఉంది? లసత్ అంటే అటు ఇటు మూవ్ అవుతున్నాయి అని అంటారు, ఊగుతున్నాయి. లసత్ అంటే ఊగటం, మూవింగ్ టు అండ్ ఫ్రో, అట్లా ముందుకి వెనక్కి ఊగుతున్నాయి. ఎందుకు ఎందుకు ఊతున్నాయంటే ఆ కృష్ణుడు యొక్క స్వభావం కదా. బాల్యలలో ఒక చోట కూర్చుంటాడు ఆ కృష్ణుడు, కూర్చోడు. చిన్నపిల్లల స్వభావం ఏమిటి? ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తల్లి ఏం చెబుతుంది? అది కూర్చో, నోరు మూసుకో అంటుంది. తల్లికి చెప్పాలి నువ్వు కూర్చో నోరు మూసుకొని, పిల్లాడికి అంటే అట్ట చెప్పకూడదు. చిన్నపిల్లలు వాళ్ళ స్వభావం కదా, అటు ఇటు తిరగటం, అల్లరి చేయటం, అది చేయటం వాళ్ళ స్వభావం. నోరు మూసుకు కూర్చో అంటాం అన్న అది అంతకంటే అపరాధం ఏం లేదు, పెద్ద పాపం. చిన్నపిల్లలకి నోరు మూసుకుని కూర్చో అని చెప్పడం అంతకంటే పెద్ద పాపం లేదు. తల్లికి చెప్పాలి నువ్వు నోరు మూసుకు కూర్చో అని చెప్పాలి. ఆ పిల్లలు ఒక చిన్నపిల్లల యొక్క స్వభావం అది, అటు తిరగటం, ఇటు తిరగటం, అటు తిరగటం, ఏదో మాట్లాడుతుంటాం, అది చిన్నపిల్లల స్వభావం. అదే కృష్ణుడు అదే స్వభావం ఉంది కదా, ఒక చోట కూర్చోడు, ఏదో ఇల్లు చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అటు తిరగటమే ఆ కృష్ణుడు యొక్క పని. దానికే ఆ వ్రజ భూమిని వ్రజ అంటారు. వ్రజ అంటే ఎక్కడ పోతే పరబ్రహ్మణి శ్రీనివాసే పరబ్రహ్మ నడుస్తూ ఉంటాడు. ఎట్లా? చెప్పులు వేసుకొని కాదు, చెప్పులు వేసుకోకుండా ఉట్టి కాళ్లతో నడుస్తున్నా అంట. ఎవరో కృష్ణుడు, ఆ పరబ్రహ్మడు భగవంతుడు ఏ చోటోతే నడుస్తాడు ఉట్టి కాళ్లతో, చెప్పులు వేసుకోకుండా, షూ వేసుకోకుండా. దాన్ని వ్రజ అన్నారు. వ్రజతి అంటే కదులుతూ ఉంటాం, దాన్ని వ్రజ అన్నారు. నడవటం దాన్ని వ్రజ అన్నారు. ఎప్పుడు కదులుతూ ఉంటాడు, ఒక్క చోట కూర్చొని ఉన్నాడు, అది కృష్ణుడు యొక్క స్వభావం. పడుకున్నాడా? పడుకున్నా నాటకం చేస్తాడు. పడుకోగానే యశోదా వెళ్ళిపోగానే మనసుని దూకి అక్కడ ఆ విండో నుంచి దూకి ఆ రాధరాణి కలవడానికి వెళ్ళిపోతాడు. రాత్రి అంతా నిశాంతలీల, పొద్దున మళ్ళీ పరుగుతుండి వస్తాడు, మళ్ళీ పరుగుతాడు. అది కృష్ణుడి యొక్క స్వభావం, అది ఎవరూ ఆపలేరు దాన్ని. ఆ కుండలను పరిగెత్తుంటే ఆ కృష్ణుడి యొక్క బాలలో ఆ కుండలు ఎప్పుడు ఊగుతూనే ఉంటాయి, ఎప్పుడు ఊగుతూనే ఉంటాయి. అదే కాకుండా ఈ ప్రస్తుతం లీలలో ఏమిటి? కృష్ణుడు పరిగెత్తున్నాడు, యశోద వెనకనకి పరిగెత్తుంది, యశోద కృష్ణుడు పట్టుకోవడానికి పరిగెత్తుంది కదా. ఇప్పుడు కుండలాలు ఏమవుతున్నాయి? ఊగుతున్నాయి. లసత్ అనే పదానికి మొదట అర్థం ఏమిటంటే ఊగటం, మూవింగ్ టు అండ్ ఫ్రో. ఈ లసత్ అనే పదానికి రెండో అర్థం ఏమిటి అంటే చాలా అది వెలిగిపోతున్నాయి, ది ఆర్ షైనింగ్. లసత్ అనే పదానికి రెండో అర్థం ఏంటి? షైన్. షైన్ అంటే వెలిగిపోవటమేనా, ఇంకేమన్నా ఇంకేమన్నా మెరిచిపోతున్నాయంట, మెరిసిపోతున్నాయి. ఎందుకు మెరిసిపోతున్నాయంటే ఆ కృష్ణుడు యొక్క స్వరూపం ఎట్లా ఉందంటే ఆయన స్వరూపం నుంచి ఒక అద్భుతమైన కాంతి వెళ్ళబడుతుంది. ఆ కాంతిలో ఉండే ఒక కిరణాన్ని సూర్యుడు గ్రహించి, ఒక కిరణాన్ని సూర్యుడు ఎప్పుడో గ్రహించి ఎన్నో వేల కొద్ది సంవత్సరాల నుంచి ఇంకా వేల కొద్ది సంవత్సరాల దాకా, రాబోయే వేల కొద్ది సంవత్సరాల దాకా ఈ ప్రపంచమంతా వెలిగిస్తున్నాడు. ఎట్లా? ఆ కృష్ణుడి నుంచి, ఆ శరీరం నుంచి వచ్చిన కాంతిలో ఉండే ఒక కిరణాన్ని స్వీకరించాడు ఎప్పుడో. అది స్వీకరించి ఈ ప్రపంచమంతా వెలిగిస్తున్నాడు. రోజు తీసుకొని వెలిగిస్తట్లా, ఎప్పుడో తీసుకున్నాడు ఒక కిరణాన్ని, దాన్ని తీసుకొని కాంత ప్రపంచం ఇస్తున్నాడు. అది కృష్ణుడి శరీరం నుంచి వచ్చిన కాంతి. ఆ కాంతిలో ఉండే ఒక కిరణం యొక్క ప్రభావం చూసుకోండి. అంటే ఆ స్వరూపం నుంచి ఎటువంటి దగదగా మెరిచిపోయే ఆ స్వరూపం, ఆ కృష్ణుడి యొక్క శరీరం. ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, చాలా ముద్దుగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, ఓ లడ్డులాగున్నాడు, చిన్నపిల్లవాడు ఉంటాడు కదా, చూడంగానే ఆ పిల్లవాడిని చూడంగానే మనకేమనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది? ఆ బొగ్గ ఏముంటుంది అండి, గిల్లడం, ఆ బొగ్గలే గిల్లాలనిపిస్తుంది. ఇది బై నేచర్స్ లా. అంటే ఎందుకంటే ఆ శరీరంలో ఎంత చక్కగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఆ బొగ్గల్లో ఉండే అందం ఉందే, చాలా అద్భుతమైన అందం. అదే ఆ కృష్ణుడు ఆ బొగ్గల్లో చూడాలి అంటే ఆ కృష్ణుడి యొక్క ఆ శరీరం నుంచి అద్భుతమైన కాంతి గదగా మెరిసిపోతుంది. దానిలో కూడా ఆ బొగ్గల నుంచి వచ్చి ఆ కాంతి ఉన్నదే, అది అత్యద్భుతమైనది. ఆ బొగ్గల నుంచి వచ్చి ఆ కాంతి దేని మీద పడుతుంది? కుండలాల మీద పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? కుండలాలు మెరిసిపోతున్నాయి, మెరిసిపోతుంది. అందుకని ఈ లసత్ అనే పదానికి రెండో అర్థం ఏమిటి? మెరిసిపోవటం, షైనింగ్. ఇప్పుడు చూడండి మూడో పదం, మూడో అర్థం. లసత్ అనే శబ్దానికి మూడో అర్థం, లసత్ అనే పదానికి మూడో అర్థం ఏంటంటే చాలా అందంగా ఉంటాం, బ్యూటిఫుల్. కృష్ణుడు ధరించిన కుండలాలు చాలా అందంగా ఉన్నాయంటే ఎందుకు అందంగా ఉన్నాయి? కృష్ణుడు ధరించాడు కాబట్టి అది అందంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆభరణాలని మనం కూడా ధరిస్తాం, పెళ్లిళ్ళలోనో ఏదో ఫంక్షన్లోనో ఆడవాళ్ళందరూ ఆభరణాలు ధరిస్తారు. ఏదేదో అది అది రకరకాల ఆభరణాలు ధరించి, ఎందుకు ఆభరణాలు ఎందుకు ధరిస్తారు వాళ్ళు? అందంగా కనిపిస్తారా? దానికోసమా? కాదు, వాళ్లలో ఉండే ఆ కురూపత్వాన్ని కప్పివేయటానికి. కురూపత్వాన్ని ఏం చేయాలి? కప్పివేయటానికి మాత్రమే. అందం కనిపించాలని కాదు. ఆ మొహం చూస్తే కోతిలాగుంటుంది. ఏదో మనం ఏం చేసుకుందాలే, కొన్ని ఆభరణాలు వేసుకుంటే కనీసం వాళ్ళ దృష్టి ఆభరణాల మీద ఉంటుంది కదా. ఆభరణాలు చూసి వా గ్లోరిఫై చేస్తూ ఉంటారు, వాళ్ళని గుడగాత్ చేస్తూ ఉంటారు. మనల్ని చూస్తే ఓ అసహ్యం వస్తుంది. అంటే ఎవరికి కావాల్సి వస్తుంది మేకప్? మేకప్ ఎవరు ఎవరు చేసుకుంటారు? మేకప్ అందం లేకపోతే దానికి మేకప్ కావాలి. ఇప్పుడు కాళ్ళు చాలా బాగానే ఉన్నాయనుకోండి, మీకు ఆ కర్ర ఎందుకు కావాలి? కర్ర ఎవరికి కావాలి? కాళ్ళు లేని వాళ్ళకి కావాలి. అట్లాగే ఈ బ్యూటీ పార్లర్లు, ఈ ఆభరణాలు ఆభూషణాలు ఎవరికి కావాలి? అందం లేని వాళ్ళకి కావాలి. ఇప్పుడు కృష్ణుడు అందానికి మూల స్వరూపం. ఆయన ఈ ప్రపంచంలో ఉండే అందమంతా కృష్ణుడిలో ఉంది. అయితే ఆయనకి ఆభరణాలు ఆభూషణాలు ఏమక్కర్లా? ఆయన ఆభూషణాలు ఆయన ధరించాడు. ఎందుకు ధరించాడు? ఆయన ధరించినందువల్ల ఈ ఆభరణాలు ఆభూషణాలు ఎట్లయింది? అది అందం కలిగి అయిపోయింది. ఎట్లాగోతే ఇది లసత్, చాలా అందంగా ఉందంట కృష్ణుడి కుండల. ఎందుకు? కృష్ణుడు ధరించాడు కాబట్టి. అందుకని కృష్ణుడి పేరేమిటి? భూషణ భూషణాంగం, భూషణ భూషణాంగం. ఆయన ఆభూషణాలకి ఆభూషణం. అందుకని ఈ లసత్ అనే పదానికి ఇది మూడో అర్థం. అదే ఈ లసత్ అనే పదానికి నాలుగో అర్థం చూసుకున్నాం. చాలా గుహ్యమైన అర్థం ఇది. లసత్ అనే పదానికి నాలుగో అర్థం ఏంటో మనం తెలుసుకుందాం, ప్రయత్నిద్దాం. విల్ జస్ట్ ట్రై టు నో ద మీనింగ్ ఆఫ్ లసత్. నాలుగో అర్థం మహాసౌభాగ్యం. నాలుగో అర్థం ఏంటంటే మహాసౌభాగ్యం కలిగింది. ఒకటి మొదటో అర్థం ఏమిటి? ఊగుతుంది. రెండో అర్థం ఏమిటి? మెరిసిపోతుంది. మూడో అర్థం ఏమిటి? అందం, చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్. నాలుగు అర్థం ఏమిటి? ఆ మహాసౌభాగ్యాన్ని దాని కలిగింది. ఏమిటి ఆ మహాసౌభాగ్యం అంటే, కృష్ణుడు ఎన్నో ఆభూషణాలని ధరించాడు. ముఖ్యంగా ఆ చిన్నపిల్లవాడు, మూడేళ్ళు నాలుగేళ్ల పిల్లవాడు దాకా, నాలుగు ఐదేళ్ల దాకా కూడా ఆ తల్లిదండ్రులు ఈ పల్లెటూరులో కూడా ఏ వస్త్రాలు ధరించేవాడు కదా చిన్నపిల్లలు, అట్లాగే నడిచేవాళ్ళు, అక్కడొక్కడ పోయేవాళ్ళు. చూశాం కదా పల్లెటూరులో ఎట్లా చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఫిఫ్త్ ఐదేళ్ళు ఆరేళ్ళు దాకా అట్లాగే ఏదో నడుచుకునే, క్లోత్స్ వేసుకునేవాళ్ళు కాదు, బట్టలు వేసుకునేవాళ్ళు కాదు. బట్టలు ఏముంది చిన్నపిల్లలకి? ఏం బట్టలు? అదే ఎండాకాలంలో కూడా మనం ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తాడో, జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు చిన్నపిల్ల. మూడు నెలల పిల్లవాడు జీన్స్ ప్యాంటు నేడుస్తున్నాడు, ఎంత ఎండలో దానిలో జీన్స్ ప్యాంటు. ఓ చాలా అందంగా ఉన్నాడు, ఏమిటిది ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్. నాలుగైదే సంవత్సరాల దాకా ఏం బట్టలు ఉండేవి కాదు. అట్లాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాడు, పరిగెత్తుకుంటేవాడు, అక్కడ పెరిగితే ఏం చేసేది? అందరూ మోస్ట్లీ మనంతా అదే చేసాంలే చిన్న పల్లెటూరులో. ఈ మధ్య ఆ పిల్లలు చూస్తే అలా జాలేస్తుంది మనకి. రెండు నెలల పిల్లవాడు, మూడు నెలల పిల్లవాడు, ఓ సంవత్సరం పిల్లవాడికి ఏంటేంటో బట్టలు వేస్తారు. వాడికే తెలియదు ఏం వేసుకున్నాడు, వాడికే తెలియదు ఏం చేస్తున్నాడు, ఏం వేసుకున్నాడు. మనం చూసి వాళ్ళని హాహా ఎంత బాగుందా అనుకుంటాడు. యశోద ఏం చేసేదంటే, కృష్ణుడికి బట్టలు వేసేది కాదు, కేవలం ఆభరణాలతోనే చాలా అలంకరించేది. అన్ని ఆభరణాలను అలంకరించేది కృష్ణుడు యశోద. దానిలో ఈ కుండలాలకు అన్ని ఆభరణాలకి ఎంత సౌభాగ్యం కలిగిందో, ఈ ఆభూషణాలకి ఎంత సౌభాగ్యం కలిగిందో, దానికంటే టాప్ మోస్ట్ మహాసౌభాగ్యం ఎవరికి కలిగింది అంటే ఈ కుండలాలు కలిగిందంట. ఎన్నో ఆభూషణాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ నెక్లెస్ అంటారు కదా, నెక్లెస్. అట్లాగే ఎన్నెన్నో ఆభరణాలు ఉన్నాయి, దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ నెక్లెస్ అయినా ఈ మహాసౌభాగ్యం కృష్ణుడి యొక్క నెక్లెస్కి దొరకలా. ఎవరికి దొరికిందంట? ఎందుకంటే ఈ మకరాకృత కొండల, మకర అంటే క్రోకోడైల్ కాదు, చాప కూడా కాదు, మీనరాజ అన్నారు జీవగోస్వామి పాదులు. మకర అంటే మీనరాజ. ఈ కలియుగంలో ఆ మకర మనకు కనిపించదు. మీరు చూడాలి అనుకుంటే గంగాదేవిని చూడండి, గంగాదేవి యొక్క వాహనాన్ని చూడండి, అది మకర. అది క్రోకోడైల్ లాగా ఉంటుంది కానీ క్రోకోడైల్ కాదు, అది అది పుణ్యజీవి, క్రోకోడైల్ పాపజీవి. ఇది మకరాకృత కుండల. ఈ మకరాకృత ఉండే కుండల అది కదులుతున్నాయి కదా, ఊగుతున్నాయి కదా, అది ఊగినప్పుడు ఏముంటుందంటే వెనక్కి వెళ్తుంది, మళ్లీ ముందుకు వస్తుంది. ముందుకు వచ్చినప్పుడు ఈ మకరాకృత కుండలు ఎక్కడ ఎవరి దగ్గరికి వస్తాయి, ఎక్కడ కృష్ణుడు ఆ పెదవుల దగ్గరికి వస్తాయంట. అంటే సనాతన గోస్వామి వారు చెబుతారు, ఈ యొక్క మకర ఆకృత కుండల దానికి ఒక మహాసౌభాగ్యం కలిగిందంట. ఏమిటిది? కృష్ణుడి పెదవుల దగ్గరికి వచ్చి ఆ కృష్ణుడి పెదవులకి ముద్దు పెట్టుకునే అంత మహాసౌభాగ్యం ఈ కుండలాలకి కలిగింది. కాబట్టి సత్యవ్రత ముని ఈ లసత్ కుండలం అనే మాట చెబుతున్నారంట. చూడండి ఎంత చక్కగా చెబుతారు మన ఆచార్యులు. మనం ఏదో పాడేస్తుంటాం అయిపోయింది, దామరక్షణ అయిపోయింది, దీపదానం అయిపోయింది, వెళ్ళిపోదాలనే మనం భోజనం తీసుకుపడుకున్నదే అనుకుంటాం. అది కాదు. ప్రతి ఒక్క పదంలో ఎన్ని అర్థాలున్నా, ఎన్ని గుహ్యార్థాలున్నా తెలుసుకొని పాడాలి. దీన్ని రసమాలయం అన్నారు భాగవతంలో. మనం ఎంత తెలుసుకున్నామో అది ముఖ్యం కాదు, మనం ఏది తెలుసుకున్నామో, ఎంత లోతుగా తెలుసుకున్నామో అది ముఖ్యం, దానిలో మనం ఎంత ఆస్వాదన చేస్తున్నామో అది ముఖ్యం. ఆస్వాదన ముఖ్యం. స్టోరీ, స్టోరీలో ఆస్వాదన అది ముఖ్యం. దానిలో ఏమిటి? ఆస్వాదన ముఖ్యం. అందుకని లసత్ కుండలం గోకులే బ్రాజమానం అన్నారు. కృష్ణుడు ఈ లీల ఎక్కడ చేస్తున్నాడు? గోకుల్లో చేస్తున్నాడు. గోకులంలో కృష్ణుడు చేసిన లీల ఎటువంటిదంటే, చాలా స్వాభావికమైన లీల చేస్తుంటాడు కృష్ణుడు. గోకుల నుంచి ఈ లీల అయిన తర్వాత గోకుల నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వృందావనకి వెళ్ళారు, నందగాంలో సెటిల్ అయ్యారు నందమహారాజులు. అందరి మీటింగ్ చేశారు. ఏమవుతుంది, పూతన వచ్చింది, శకటాసురు, తర్వాత తృణావర్త, తర్వాత ఈ పెద్ద పెద్ద వృక్షాలు పడిపోవటం ఏమిటి, నాకు చాలా గందరగోళం అనిపిస్తుంది అంటే అందరూ అడ్వైజ్ చేశారు. నేను నందమలది అన్నాడు, నేను నా పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతాను, ఇంకెక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. వాళ్ళందరూ మీరు వెళ్ళిపోతే ఏంటి, మేము వస్తాం అన్నారు. మొత్తం విలేజ్ అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు గోకులకి అయితే గోకుల్లో ఏం విలేజ్ లేదు, ఏం చౌరాసి కంబ అంటారు అంతేగాని ఏం లేవు, ఎవరు ఉండరు అక్కడ. ఉండేది ఎక్కడ, అనందగాంలో. అనందగాంకి వెళ్ళిపోయారు. అది గోకుల్లో కృష్ణుడు లీల చేశాడు, వృందావనంలో కూడా అనందగాంలో కృష్ణుడు లీల చేశాడు. అవన్నీ లీలలు ఏమిటంటే అస్వాభావికమైన లీలు. అస్వాభావిక అంటే గోవర్ధన ఎత్తటం, భగవంతుడు కాబట్టి ఎత్తాడు, కాని ఓ చిన్నవాడు ఇది చేయగలడా అంటే ఆ యొక్క 7 ఏళ్ల పిల్లవాడు స్వాభావికంగా తగ్గ లీలలు కాదది, అతిమానుషమైన లీలలు చేశాడు కృష్ణుడు. అయితే ఈ గోకులంలో కృష్ణుడు ఏం చేశాడు, ఓ చిన్న పిల్లవాడు చేస్తాడే లీల, చేష్టలు చేస్తుంటాడే, అట్లాగే అతి స్వాభావికమైన లీల చేశాడు. అక్కడ అతి మానుషమైన లీల చేశాడు కాబట్టి సనాతన గోస్వామి వారు ఏమన్నారంటే, గోకులే బ్రాజమానం, గోకుల్లో చేసిన లీలలోకి ఒక వైశిష్ట్యం ఉన్నది, ఏమిటంటే స్వాభావికం. ఒక చిన్న పిల్లవాడి తగ్గట్టుగా లీల చేశాడు. అదే ఏమి లీల జరుగుతుంది అంటే యశోద భీయ ఉల్లుక ధావమానం. ధావమానం అంటే పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు కృష్ణుడు, ఓకలి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడంట. వెనకెవరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, యశోద. ఎందుకు పరిగెత్తున్నాడు కృష్ణుడు, భీయ దడిచిపోయి భయపట్టిపోయాడంట కృష్ణుడు. చూడండి, మద్భయాత్ వాతివాతోయం, ఎవరి భయంతో ఈ గాలి ఇక్కడ ప్రపంచంలో ప్రవహిస్తుందో, ఎవరి భయంతో ఈ అగ్ని ఏ మంట ఏదో కాలుస్తుందో ఇంకెవరినో, ఎవరి భయంతో ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క కార్యాలు జరుగుతున్నాయో, అతను ఆ కృష్ణుడు భయపడిపోయాడు. ఇది విరోధాత్మకమైన భావన. ఇక్కడ ఈ లీలలో 8 విరోధాత్మకమైన భావనలున్నాయి. 1, కృష్ణుడు ఆత్మకామ. ఆత్మకామ అంటే ఏది కావాలో వెంటనే ఆ కోరిక నెరవేరుస్తుంది. అయినా ఏం చేస్తున్నాడు, నాకు పాలు కావాలి, నేను పాలు తాగాలి, నా అమ్మ పాలు తాగాలి అని ఆ కోరిక. 1 ఆత్మారామ. 1 చెప్పాలంటే ఫస్ట్ ఆత్మారామ. ఆయన ఆత్మారామ అంటే ఏమిటి, ఎటువంటిది కోరికలు ఉండదు, అన్ని కోరికలు మొదటి నుంచే నెరవేర్ అయిపోయినానికి ఎటువంటి కోరిక లేనివాడు ఆత్మారామ. అయినా ఆయనకు ఒక కోరిక. ఇంకొకటి ఆత్మకామ, కోరిక రాగానే తృప్తి చెందిపోయినాడు, అయినా నాకు పాలు కావాలి పాలు కావాలి అని అనుకునేవాడు. 3, ఆయనకి శాంతాకారం. శాంతాకారం అంటే ప్రశాంతంగా ఉంటాడంట. ఆయన కృష్ణుడి కోపం వచ్చింది. ఏది కోపం, అరే యశోద ఏం చేసింది, నన్ను వదిలేసి ఇంకేదో పనికి వెళ్ళింది అది. 3, కృష్ణుడు ఎటువంటి వాడు, ఆయన్ని ఎవరూ పట్టుకోలేరు, ఎవరు పట్టుకోలేరు. ఆయన యశోద ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నది. అట్లాగే కృష్ణుడు సర్వవ్యాపి, ప్రపంచమంతా ఆయన పొట్టలో ఉంది, అయినా ఏం చేసేది యశోద కృష్ణుడి కట్టేసింది. అదే కాదు, కృష్ణుడు పెద్ద నియామకుడు, అందరినీ నియంత్రించేవాడు, అయినా ఆ భక్తి యొక్క శక్తి వలన నియంత్రింపబడ్డాడు. హీస్ కంప్లీట్లీ కంట్రోల్డ్. అదే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కృష్ణుడు భయపడిపోతారు, అయినా యశోదను చూసి భయపడిపోయాడు. అట్లా ఎన్నెన్నో కృష్ణుడు విరోధాత్మకమైన భావనలతో కలిగిన వాడు కృష్ణుడు. ఈ విరోధాత్మకమైన భావనలు ఎట్లా ఈ లీలలో కృష్ణుడు ప్రకటించాడో దాన్ని కొంచెం ఎలాబొరేట్గా విస్తారంగా మనం రేపు చెప్పుకుందాం. దాంతోపాటు నలకువేర మణిగ్రీవ, వాళ్ళని కృష్ణుడు వాళ్ళని ఎట్లా ఉద్ధరించాడు, వాళ్లు చేసిన ప్రార్థన, దాంతోపాటు ఈ లీలల్ని విన తర్వాత మన హృదయంలో ఉండే ఎటువంటి అహంకారం తగ్గుతుందో దాని గురించి చెప్పుకుందాం. ఏమిటి అహంకారం? నలుకువే మణికిరి ఎటువంటి అహంకారం వచ్చింది? ఈ డబ్బు వలన వచ్చిన అహంకారం ఉంది. చాలా కష్టం అండి. నాలుగు కారణాలు ఉన్నాయి అహంకారానికి. కుంతిదేవి చెబుతుంది ఏమిటి? జన్మ, ఐశ్వర్య, శ్రుత, శ్రీ. జన్మ, జన్మతో వచ్చిన అహంకారాన్ని కృష్ణుడు ఏ లీలతో మనం దమనం చేశాడు అంటే ద్విజపత్ని ఉద్ధార్, ద్విజపత్నుల్ని ఉద్ధరించి ఆ లీలతో జన్మతో వచ్చిన అహంకారాన్ని కృష్ణుడు ఖండించాడు. ఇంకొకటి జన్మ, ఐశ్వర్య, ఐశ్వర్య, శ్రియ. శ్రియ అంటే అందం. ఎవరైతే చాలా గొప్ప పరివారంలో ఒక జన్మించాడు అనుకోండి, కోటీశ్వరు ఇంట్లో పుట్టాడు, పుట్టాడు కోతిలాగా ఉన్నాడు, మొహం చూస్తే కోతి, కోతి నయం అయినా ఏమనుకుంటాడు, అలాంటి అందవాడు లేదనుకుంటాడు. అంటే ఈ ప్రపంచంలో ఈ కలియుగంగా ముఖ్యంగా ఈ సొమ్ము, డబ్బు, అందం రెండు ఒకే ఒకటే. ఈ మణి గ్రీవ అంటే, గ్రీవ అంటే గొంతు, మణి. ఆ గొంతు ఒక పెద్ద మణి ఉండేదంట, చూస్తే డోకు వచ్చేది. అటువంటి కురుపులు వీళ్ళిద్దరు, నలు కువేరు మణిగ్రావ, అటువంటి కురుపులు. అయినా కువేరు పుత్రులు కదా, ఏనిపించా ఏమనుకున్నారు, నాలాంటి హీరో ఎవరు లేరు, మీరు చూస్తుంటారు ఆ బైక్లో వెళ్తూ ఉంటారు, చూస్తే కోతిలాగుంటాడు, ఓ హీరోలాగా వేషాలు వేస్తూ ఉంటాడు. అట్లాగే ఈ నలుకువేరు మణిగ్రీవ. ఈ జన్మ తర్వాత ఈ ఐశ్వర్య, శ్రీయ, ఈ రెండుని కలిపి ఈ యొక్క లీలల్లో ఆయన దమనం చేశాడు. మూడోది ఏమిటి? అహంకారం. జన్మ, ఐశ్వర్య, శ్రుత. శ్రుత అంటే నేను చాలా చదువుకున్నవాణ్ణి, నాకు ఎన్నో శ్లోకాలు వచ్చు, నాలాంటి పాండిత్యం ఎవరి దగ్గర లేదు, నేను గొప్ప పండితుణ్ణి, నా ముందు అందరూ పామరులు మాత్రమే అనుకునే అటువంటి అహంకారం ఉంది. దాన్ని కృష్ణుడు ఏ లీలలో దమనం చేశాడంటే త్రిణావర్తుడు. త్రిణావర్తుడు అటువంటి అహంకారాన్ని సూచిస్తాడు. ఆ త్రిణావుణ్ణి చంపిన ఆ లీలని మనం వెనకనుక వింటే, త్రిణావర్తును చంపడం కాదు ఉద్ధరించిన ఆ లీలను మనం ఉంచు వింటే, మన హృదయంలో ఎక్కడో దాక్కున్న అహంకారం ఉన్నదే, నేను పండితుడిని, నేను పెద్ద విద్వాంసుడిని అనే ఆ అహంకారం తగ్గిపోతుందంట. అట్లాగే ఈ లీలలో ముఖ్యంగా ఈ ఎనిమిది శ్లోకాల గురించి చెప్పుకుంటూ, ఈ పదాల్లో ఉండే అర్థాలను చెప్పుకుంటూ, ఈ భాగవతంలో ఉండే ఈ లీలను గురించి చెప్పుకుంటూ, నలుకువేరు మణిగ్రీవుల వారి గురించి చెప్పుకుంటూ, రేపు మనం ఈ లీలని పూర్ణావతి చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దామోదరాష్టకంకి జయ, సత్యవ్రతమునికి జయ, శ్రీల ప్రభుపాదుకి జయ.